శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బయ్యమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు శ్రీదేవి. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసినదిగా సుశనమ్మ గారిని కోరుచున్నాము.
గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
సమస్త సన్మంగళాని సంతు. మహాభారతంలో ఇంచుమించుగా కార్యక్రమం పూర్తయిపోయినట్టే అశ్వమేధయాగం పూర్ణాహుతి అయితే ఇక ఇక్కడి నుంచి వానప్రస్థాశ్రమానికి సంబంధించిన అద్భుతమైన ఘట్టాలు. మనకి మహాభారతం ప్రామాణికం, వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్షస్థితికి అని తిక్కన గారు విరాట పర్వ ప్రారంభంలో చెప్పారు. సంస్కృత శ్లోకమే దానికి తాత్పర్యం. ఎప్పుడైనా వేదాలకి, మనుస్మృతి పరాశర స్మృతి వంటి స్మృతులకి, ఉపనిషత్తులకి, ఇంకా పురాణాలకి మధ్యలో ఏది ప్రామాణికం, భారతంలో ఒక రకంగా చెప్పారు, పురాణాల్లో ఒక రకంగా చెప్పారు, స్మృతులలో ఇంకో రకంగా చెప్పారు, వేదాలలో ఒక రకంగా ఉంది, అప్పుడు మానవులు దేనిని ఆధారంగా తీసుకుని ప్రవర్తించాలి అని ఒక అనుమానం వచ్చిందనుకుందాం. ఉదాహరణకి మంత్రోపదేశం చెయ్యొచ్చు అని భారతం చెబుతోంది. ఎవరికైనా సరే భక్తి ఉంటే చాలు, కిరాతకుడికి కూడా చెయ్యమంది శాంతిపురంలో. పరాశర స్మృతి చెయ్యి అంది, ఒక పురాణంలో వద్దు అంది. అప్పుడు చెయ్యాలా చెయ్యకూడదా? తా మూదల ధర్మార్థ కామ మోక్షస్థితికి. అప్పుడు మూదల అంటే ప్రామాణికం ఏమిటంటే ఈ భారతమే, భారతాన్ని ప్రామాణికంగా తీసుకోమన్నారు. అందుకే ఆ ప్రామాణికత ఇక్కడి నుంచి మొదలవుతోంది. శాస్త్ర ప్రకారంగా చిన్నప్పుడు చదువుకోవాలి, కష్టపడి చదువుకునే రోజుల్లో పాఠం బాగా చదువుకోవాలి, పండితుడవ్వాలి. శైశవే అభ్యస్త విద్యానాం, బాల్యమంతా విద్యలతో గడిపేవారు ఇక్ష్వాకు వంశస్థులు, అది నియమం. అది యౌవనే విషయైషిణాం, యౌవనం రాగానే భోగాలు అనుభవించాలి, పెళ్లి చేసుకోవాలి, సంసారంలో ప్రవేశించాలి, డబ్బు సంపాదించాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ చేయాల్సిందే, లేకపోతే సృష్టి నడవదు గనక. వార్ధకే మునివృత్తినాం, ముసలితనం రాగానే ఇంక ఇంట్లో ఉండకూడదు, మునివృత్తిని అవలంబించాలి. పూర్వం అడవికి వెళ్ళేవారు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఇళ్లలో కూర్చుని కూడా ఇలా పవిత్రంగా పురాణాలు వింటున్నారు, లేదా ఇలాంటి చోటుకు వచ్చి వింటున్నారు. ఇదో రాజుల నుంచి ఆవిడ రావడం అంటే ఇది మునివృత్తి అంటారు అన్నమాట. ప్రత్యేకంగా ఎవరైనా భక్తి శ్రద్ధలతో పురాణం వింటే వాళ్ళందరూ మునులే. రిటైర్ అయ్యాక తప్పక వినాలి, ఎప్పుడూ వినాలి, వార్ధక్యంలో తప్పక వినాలి. ప్రారంభంలో శ్రీదేవి అక్కయ్య చెప్పినట్టుగా అంచేత అక్కయ్య గారిని చూస్తే ముచ్చటగా ఉందన్నమాట. అలా చిలక పలుకులతో ఆ పురాణం మళ్ళీ సారాంశం చెప్పగలగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదట్లో ఒక్కొక్క మాట తడబడినా ధైర్యంగా చెప్పుకుపోతే గొప్పవాడవుతాడు. మీ ఎదురుగుండా కూర్చొని నేను ఇంత ధాటిగా మాట్లాడే, నేను చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పిన వేదిక మీద మొదటిసారి 86లో చెప్పాను. అది కూడా NTR వచ్చేప్పుడు మా ఊళ్ళో TTD కళ్యాణ మండపాన్ని ఆవిష్కరణ చేయటం. ఆ రోజుల్లో NTR అంటే ఎటువంటి ప్రభంజనం! ఆయన చేతి మీదుగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం సరిపల్లిలో గణపురంలో సరిగ్గా ఫిబ్రవరిలో దాని ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణ సందర్భంగా మొట్టమొదటి ఉపన్యాసం TTD ధర్మప్రచార పరిషత్ ఏర్పాటు చేసింది. దాని ఆర్గనైజర్ గారి పేరు పుల్లారావు గారు, ఇప్పుడు ఏలూరులో కూడా ఉన్నారు ఆయన. ఆయన మొట్టమొదటిసారి స్టేజ్ ఉపన్యాసం ఏది, శాస్త్రరీత్యా. ఆ ఉపన్యాసంలో ఉపన్యాసం ప్రారంభిస్తున్నానని పోయి ముగిస్తున్నానన్నా నేనే. ఎందుకని, ఎదురుగుండా అంత జనాలు కూర్చుని ఉన్నారు, దిక్మాలు కూడా మామూలుదే, అందులో కూర్చుని ఆయన ఇంత పెద్ద పొట్టా గిట్ట వేసుకుని కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చేటప్పుడు అందులో పైగా ముఖ్యమంత్రి. ఇంకా ఆ సమయంలో పురాణం చెప్పడం అంటే కుర్రగాణ్ణి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వ్యక్తి పురాణం చెప్పడం. కాబట్టి నీకు ఎందుకు చెప్తానంటే అక్కయ్యోయ్, ఇప్పుడు తడబడానని వెంగెట్టుకోకు. ఈ తడబడావు అంటే పడగెత్తుతావు అని అర్థం. ఎవడైనా సరే నిన్ను ఎవడైనా అపహాస్యం చేసే కొద్దీ గొప్పవాళ్ళు అవుతావు, గుర్తుపెట్టుకో. సృష్టిలో రహస్యం ఏంటంటే మన గురించి ఎవరైనా నవ్వారంటే వాడు గొప్పవాడు అవుతాడు. నా శక్తి అదే, మీకు తెలియదు. ఎవడన్నా నన్ను పడకూడదామని చూసే కొద్దీ నేను రెచ్చిపోతాను, ఎందుకంటే నేను బంతిని. అంచేత ఎవడన్నా తిట్టాడు అంటే ఆ తిట్టుకి కోటి రెట్లు గొప్పవాడు అవుతాను. ఎవడన్నా నన్ను చంపాలని చూస్తే 100 ఏళ్ళు బతుకుతాను. ఎవడన్నా నా కీర్తిని పడకూడదాం అంటే నా కీర్తి యశస్ చంద్రికలు మొత్తం దిక్కులంతటా వ్యాపిస్తాయి. ఇది నా దివ్యశక్తి, చాలామందికి తెలియదు. భగవంతుడు నాకు ఇచ్చిన వరం, మా నాన్నగారు ఇచ్చిన ఆశీర్వచనం, మా తల్లిదండ్రుల అపారమైన మంత్రశక్తిని. ఎందుకు చెబుతున్నానంటే ఒక్కొక్కప్పుడు మనం పొరపాటున ఎవరి చేతైనా ఓహో వీడు సన్నాసేమో అని అనిపించుకుంటున్నా భయపడద్దు. అందుకని దృష్టిలో పెట్టుకోండి. మొత్తం మీద వార్ధక్యం రాగానే ఇలా పురాణాదులు విని ముని వృత్తితో బతకాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా ఎవరితోటి రాసుకోకూడదు పూసుకోకూడదు. ఉన్నంతవరకు భగవత్ కథలే వినాలి, ఇతరులకు ఉపకారమే కోరుకోవాలి, రాగద్వేషాలు విడిచిపెట్టాలి. ఇది మునివృత్తి లక్షణం. ఇక యోగేనాంతే తనుత్యజం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి, మంచం మీద పడి చావకూడదు. పూర్వం మీరు ఎక్కడన్నా చూడండి, ఋషులు పెళ్లిళ్ళు చేసుకొని ఋషి ఎవడన్నా ఉన్నాడా? ఎవడైనా పిచ్చపీనుగా పెళ్లి చేసుకోకుండా సన్యాసం పొందాలి అని అంటే వాడికి భారతం కానీ పురాణాలు కానీ వేదములు కావని తెలియదు, వాటి గురించి తెలియదు. తక్కువ మంది సన్యాసులు ఉండేవారు పూర్వం. పెళ్లి చేసుకోకుండా అడవికి వెళ్ళిన వాళ్ళు, పెళ్లి చేసుకోకుండా పీఠస్థాపన చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవారు. అగస్త్యుడు అగస్త్యపీఠం ముందు వారణాసిలో పెట్టాడు, తర్వాత దక్షారామంలో పెట్టాడు, ఆయన భార్య లోపాముద్ర. వశిష్ఠపీఠం, ఆయనకు 100 మంది కొడుకులు, ఆ పరంపరలో వాడు వ్యాసుడు. అన్నిటికీ మించి గొప్పది కాశీలో సాందీపని పీఠం. సాందీపని పీఠంలో మొత్తం ఆయన జీవితకాలంలో 10 లక్షల మందికి పాఠం చెప్పాడు. అందులో కృష్ణుడు కూడా ఒక శిష్యుడు. సాందీపనికి కొడుకు కూడా ఉన్నాడు, ఆ కొడుకును కృష్ణుడు బతికించిన విషయం మీకు తెలుసు. ఎవరైనా వివాహం చేసుకుని సంతానం కని మాత్రమే పీఠస్థాపన చెయ్యాలి. అలా సంసారంలో లేనివాడు ఎవడన్నా పీఠాన్ని స్థాపన చేస్తే ఎక్కువ విలువ లేదు. అందులో అసలు కలియుగంలో సంపూర్ణ సన్యాసం అనేది నిషిద్ధం కూడా, గట్టిగా మాట చెప్పాలంటే. ఏం గురువుగారు ఎక్కడి నుంచి చెబుతున్నారు? చూడండి, మీరు భారతం చూడండి, స్మృతులు చూడండి, లేకపోతే రామాయణ మందరం చూడండి. వాటిల్లో సన్యాసి పీఠాలకి నియమం తక్కువ వద్దని చెప్పారు. ఏ సన్యాసి పీఠాలు ఉండాలంటే పరంపరగా వచ్చేవి. కుర్తాళం పీఠం అనగా, శృంగేరి పీఠం అనగా, కంచిపీఠం అనగా, ఇలా పరంపరగా వచ్చే ఉంటే సరే ఏనోడో 1000 సంవత్సరాల క్రితంవి. అవి తప్ప తక్కిన వాటి కొత్తగా సన్యాసం తీసుకుని ఎవరైనా ఆడితే అది కూడా దోషమని చెప్పారు. అంటే నేను ఎప్పుడు నా సొంత పెత్తనంతో చెప్పట్లే, ఇవి నావి కాదు, ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్న వాటిని చెబుతున్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ నియమములు తెలిసినటువంటి వాళ్ళు కనుక ధృతరాష్ట్రాదులు హాయిగా అంతఃపురంలో ఎక్కువ కాలం సుఖంగా ఉండడానికి ఇష్టపడలేదు. కొద్ది రోజులే ఉన్నారు వాళ్ళు. యజ్ఞం బాగా జరిగింది. ధర్మరాజు గారు ఏ రోజుకా రోజు పెద్దనాన్న ఎక్కడ బాధపడతాడో అంటూ నిరంతరం ఆయనకి సేవ చేస్తూనే వచ్చాడు. ఆ గాంధారికి కాళ్ళు ఒత్తుతూనే ఉన్నాడు. పంచపాండవులు నమస్కరించేవారు. అసలు దుర్యోధనాదులు ఉన్నప్పటికంటే వాళ్ళు చచ్చాక ఎక్కువ వైభవం వచ్చింది వీడికి. నిజం చెప్పాలంటే ఒక్క దుఃఖం తప్ప, నా అనుకున్న దుర్యోధనుడు లేకపోవటమే దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. ఇది సరిపోదా అన్నట్టుగా పరమ పూజ్యురాలు కుంతీదేవి రోజు సుభద్రతోటి ద్రౌపదితోటి ఉలూపి చిత్రాంగదలతో వచ్చి సేవ చేసేదట. ఇక్కడ గొప్ప విషయం, వచ్చే ముగ్గురు కూడా మొట్టమొదట వచ్చిన ముగ్గురు ఎవరు? ఒక ఆవిడ కుంతి, మరొక ఆవిడ సుభద్ర, ఒక ఆవిడ ద్రౌపది. వీళ్ళు వచ్చిన తర్వాత మిగతా 2 కోడళ్ళు వచ్చేవారు. ఈ ముగ్గురిని ప్రత్యేకంగా వేదవ్యాసుల వారు ఎందుకున్నారో తెలుసా? త్రేతాగ్నుల వలే సుభద్ర, ద్రౌపది, కుంతి, గాంధారిని పూజించారు. ముగ్గురు గాంధారి దగ్గరికి ఒకే రకంగా కలిసి రావడంలో అంతరార్థం ఏమిటో గాంధారికి మాత్రమే అర్థమయ్యిందిట. గాంధారికి యుద్ధంలో కొడుకులంతా చచ్చిపోయారు, మొగుడు మాత్రం మిగిలాడు. కుంతీదేవికి భర్త కూడా లేడు, చిన్నప్పుడే పోయాడు భర్త, పాపం చాలా తొందరగా పోయాడు. పోని ఆవిడికి దుఃఖం లేకుండా కొడుకులందరూ ఉన్నారంటే కడుపులో పెట్టు కుళ్ళిగిపోతున్న బాధ ఎప్పుడు ఉంది? కర్ణుడు చచ్చిపోవటం. కాబట్టి పుత్రశోకం ఉన్న కుంతి, అంతకంటే పుత్రశోకం 5 గొడుగులు చచ్చిపోయిన ద్రౌపది, ఇంకా ఈ కొడుకే ప్రాణమనుకున్న సుభద్ర, అభిమన్యుడు కోల్పోయింది. అంచేత పుత్రశోకంతో ఉన్న ముగ్గురు వచ్చి పుత్రశోకంతో ఉన్న గాంధారిని ఓదార్చేవారట. ఆవిడకి విషయం తెలుసు కనుక ఓదార్చవలసిన వారు నన్ను ఓదారుస్తున్నారు అని గ్రహించి ఏమనలేకపోయేది పాపం, తన కొడుకులు చేసిన పాపం తలుచుకుని. ధృతరాష్ట్రుడికి అన్నీ సుఖంగానే ఉండేది. అప్పుడప్పుడు భీముడు వచ్చి పలకరించేవట. అప్పుడు మాత్రం లోపల నుంచి కొత్త కొత్తలు ఆడిపోయింది. మీ ఎన్ని చెప్పండి దిక్కుమాల గొడవ, అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకొనివ్వండి, కొన్ని పాత పగలు మాత్రం పొమ్మంటే పోవన్నారు. శరీరం విడిచిపెట్టేదాకా పోవట. అలాంటి భయంకరమైన పగ భీముడు నమస్కరించగానే ధృతరాష్ట్రుడికి కడుపులోంచి తన్నుకొచ్చేది. 100 మంది కొడుకుల్ని చంపాడు వీడని. భీముడు కూడా అన్నగారి ఆజ్ఞ కాదనలేక దండం పెట్టేవాడు తప్ప లోపల వాడిని చూడగాని, ఒరే నువ్వు మమ్మల్ని ఇంత ఏడిపించి ఇప్పుడు మళ్ళీ మా చేత సేవలు చేయించుకుంటావుట్రా దిక్కుమాలాడా గుడ్డిపీనుగా అని లోపల ఈయన తిట్టుకునేవాడు. ఇక్కడ చమత్కారమైన శ్లోకం రాశారు వేదవ్యాసులు వారు. అంధుడు భీముడు కలుసుకున్నప్పుడల్లా పైకేమో మాట్లాడుతున్నట్టుండేవారు, ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నట్టుండేవారు, లోపల మాత్రం దావాగ్ని ప్రజ్వరిల్లేదట ఇద్దరికీ కూడా. ఇద్దరికీ కోపమే, కానీ ఏం చేయలేకపోయేవారు. ముసలాడు ఇప్పటికే పాపాలు చేశాననే భయం వల్ల ఏం కిక్కురుమనేవాడు కాదు. అంటే తంతాడు ఇప్పుడు భీముడు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. భీముడికి అన్నగారంటే భయం. అయితేనే ఒక్కొక్కప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం, యుద్ధరంగంలోకి వచ్చి మళ్లీ ఇష్టం వచ్చినట్టు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేసిన పాపాత్ములు దుర్యోధనాదులు మళ్లీ గుర్తుకు రావటం, అందులో దుశ్శాసనుడు చిట్ట చివర కర్ణుడి పర్ణ కర్ణపరంలో కర్ణుడు తెచ్చే ముందు వస్తాడు. ఆ వచ్చినప్పుడు, ఒరే మీ సంగతి నాకు తెలియదా, ద్రౌపది కొంగుచ్చుకులేగాం, బట్టలు ఒలిచాం, అడవికి గెంటాం, సిగ్గు లేకుండా ఇంకా ఎలా వస్తున్నావరో యుద్ధానికి అన్నట్ట. ఆ చచ్చే ముందు అన్నమాట ఇంకా ఎక్కువ బాధ వస్తుంది వీడికి. ద్రౌపది వస్త్రాపహరణం కంటే దుశ్శాసనుడు తాను చావబోయే ముందు దెప్పిన దెప్పుళ్ళు నిజంగా మీకు వీలుంటే కర్ణపరంలో ఆ పద్యాలు చదవవలసిన పద్యాలు అన్నమాట. మహాభయంకరమైన మాటలు మాట్లాడాడు వాడు. మరచితినే మిమ్ము పలుమారు చిచ్చున పెట్టి పాడడవులగొట్టి అంటాడు. మిమ్మల్ని నిప్పెట్టి తగలబెట్టాలనుకున్నాం, అడవుల్లో కొట్టాము, మీ ఆవిడ చీరబుచ్చుకులాగాం, సిగ్గు లేకుండా ఇంతకాలం మీరు కాబట్టి బతికారన్నాడు. అప్పుడు అందుకే దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళంటే ఇతనికి ఇంకా కోపం పెరిగిపోయింది. అప్పుడు దుశ్శాసనుడిని ఒక్క తన్ను దాని కింద పారేసి ఒక కత్తి తీసి ముఖం మీద జడిపించి, ఒరే ఏ నురము వ్రచ్చి నెత్తురు తేని ఎయిదె త్రావెదన్ కదిసినను కడిమిన్ మానుప దిక్కు కలిగినన్ రాణిం మెలుగింపు మీ మనంగలవారిన్, నేనిప్పుడు నీ గుండె చీల్చేస్తున్నాను. అది నెత్తురు కదట, నెత్తురు తేనియ, తేనెలాంటి నెత్తురు తాగుతా, నీ నెత్తురు నాకు తేనెలాంటిది దుర్మార్గ, ఇదిగో నిన్నిప్పుడు కోసి నీ వక్షస్థలం నెత్తురు తాగుతాను, మానుప దిక్కు కలిగినన్ రాణిమ్ము, నీ వేపు ఎవడన్నా ఇది మానిపించే శక్తి ఉంటే వాణ్ణి రమ్మను, ఎలుగింపు మీ మనంగలవారిన్, మీ వేపున్న వాళ్ళు ఎవరినైనా ఎలుగెత్తి పిలు అరిచి పిలు అన్నాడు. అని పిలిచి ఓ కోసి పారేశాడు. చాలా అద్భుతమైన పద్యం రాశారు. నరసింహుండ సురేంద్రువృత్సుకరణిన్ రౌద్రం బుధగ్రంబుగా ఉరమత్యుగ్రత చీరి క్రమ్ము రుధిరమ్ము ఉల్లాసియై దోయిటన్ వెరవారంగును త్రావు మెచ్చు చవికిన్ మేనున్ మొగంబున్ భయంకర రేఖంబొరియంగ చల్లుకొను అక్కౌరవ్యుదూచున్బొరిన్. పూర్వం నరసింహస్వామి హిరణ్యకశిపుడి గుండెలు చీల్చేసినట్లుగా కత్తితో చీల్చి ఆ నెత్తురు ఒళ్ళంతా చల్లుకున్నాడు, ముఖానికి పూసేసుకున్నాడు, తాగేస్తాడు, భలే ఉందిరా అంటాడు, ఇలా పొగుడుతట్ట మెచ్చు చవికిన మధ్య మధ్యలో ఇదోటి రుచి చాలా బాగుందిరా, జీడిపప్పు పొగోడి కంటే వారు దొంపదగ నీ రక్తం చాలా బాగుందిరా, ఎన్నాళ్లుగా తిన్నావు గాని అంటాడు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. అవన్నీ ఇప్పుడు ఈ చేతులను చూసుకున్నప్పుడల్లా ఓహో చేతులా అనుకున్నట్ట. ఈ చేతులు చూసుకుని పొగిడి ఒక్క ధృతరాష్ట్రుడు గాంధారి మాత్రమే ఉన్నారు అక్కడ. కుంతి ఉంటే తంతుంది మళ్ళీ అన్నవదు. అర్జునుడు లేడు, ధర్మరాజు లేడు, అందుకని వాళ్ళిద్దరే ఉన్నారో లేదో అన్నీ చూసుకుని ఆనుపానులు వచ్చి కొంచెం మెల్లిగా వాళ్ళకి వినపడేటట్టు ఇంకెవరికి వినపడనట్టు. ఈ మాయదారి ధృతరాష్ట్రుడికి ఇంత వయస్సు వచ్చినా కళ్ళంటే లేవు కానీ చెవులు మాత్రం పాము చెవులు, ఇంకా చాలామందికి వినపడదు కానీ వాడికి మాత్రం వినపడేదిట, అలా వినిపించేవాడు. అంధుని కొడుకుల ఎందొకరుణ్ణి తప్పిపోనీక త్రుంచితి భూరి శక్తి దర్పితంబైన మద్బాహు పంజరము సొచ్చిన రిపురాజన్య సింహములకు వెడలంగ వచ్చునే వెంగలులై వారు కయ్యంబు చేసిరి కాక నన్ను నెరిగిన తొడరుదురెట్టులు దుర్యోధనాదుల అని తెగటార్చినట్టి నాదు దోర్దండముల చందనం బలంది కుసుమ దామముల్ సుట్టి మృక్కుదు మహోపకారుల రయంగ దైవముల్గావే అనుతదీయ మర్మంబులెల్ల భేదిల్ల అధిపా. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు, వీలున్నప్పుడల్లా ఏకాంతంగా ధార్తరాష్ట్రులను గురించి తలుచుకొని గాంధారి ధృతరాష్ట్రులు కూర్చొనున్నప్పుడు వచ్చి ఈ ముసలాడి కొడుకుల్లో ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టకుండా మధ్యలో దిగిపోయిందా, డౌన్ అయిపోయిందా?
ముసలివాడి కొడుకుల్లో ఒక్కరిని కూడా తుంచేసే విడిచిపెట్టకుండా చంపేశాను. భూరి శక్తి దర్పితంబైన మద్బాహు పంజరము సొచ్చిన రిపు రాజన్య సింహములకు. అవును, ఈ 108 మందిని చంపడం నాకు లెక్క. 800,000 మందినైనా చంపగలిగే అద్భుత శక్తి నా దగ్గర ఉన్నది. నా చేతులు 2 పంజరాలన్నాడాయన. మామూలు పంజరములు కావు, నా 2 చేతులు కూడా ఇనప పంజరాలు, ఉక్కు పంజరాలు. ఈ భయంకరమైన ఉక్కు పంజరాల్లోకి ఇరుక్కున్నవాడెవడు బయటపడ్డం. ఈ మాట ఎవడతో? ధృతరాష్ట్రుడితో. ఎందుకన్నాడో తెలిసిన? ఇనుముతో తయారు చేసిన భీముడి శరీరాన్ని పంపించాడు కృష్ణుడు. మీకు ఆ విషయం తెలుసు. స్త్రీపర్వంలో ఒక్కసారి ఇలా దగ్గరికి రానిచ్చి నొక్కగానే, కౌగులించుకోగానే ఆ ఇనుప విగ్రహం, భీముడి విగ్రహం పటపట పటపట ముక్కలైపోయింది, తుక్కు తుక్కైపోయింది. ఒరే, నీ బాహువులే గొప్పవనుకుంటున్నావేమోరా, నా బాహు పంజరం కూడా గొప్పదే. ఇందులోకి అడుగు పెట్టిన ఏ శత్రు సింహమైనా పచ్చడైపోక తప్పదు. అయినా వెంగలులై, వెర్రివాళ్లై, పిచ్చివాళ్లై దుర్యోధనాదులు నాతో యుద్ధం చేశారు తప్ప, లేకపోతే నాతో యుద్ధం చేస్తే ఒక్కడు బతుకుతాడా? ఈ దుర్యోధనాదుల్ని తెగటార్చిన నా చేతుల్ని నేను పొగడాలి. ఓహో చేతుల్లారా, దైవముల గారే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పద్యానికి కొంతమంది పెద్దల చేత వ్యాఖ్యానం రాయించారు టీటీడీ వారు. ఆ వ్యాఖ్యానం ఏమిటో మరి ఎందుకు రాస్తారో తెలియదు. ఇక్కడ తన చేతుల్నే దేవుళ్ళని పొగిడాడు. ఆ విషయం రాయకుండా అపవ్యాఖ్యానం రాశారు, అందుకు చెబుతున్నానమాట. ఇక్కడ ఒక పద్యం చదివితే తెలుస్తుంది మీకు. నాదు దోర్దండముల చందనంబలది కుసుమధామముల్ చుట్టి మృక్కుదు మహోపకారుల అరయంగ దైవముల్గా వెయ్యను తదీయ మర్మంబులెల్ల భేదిల్ల నదిప. నా చేతులున్నాయే, ఇంతమంది శత్రువుల్ని చంపాయి, నాకు మహోపకారం చేశాయి, ఇవి నా పాలిటి దైవములు, ఇవి దేవుళ్ళుగాకేమవుతాయి ఈ చేతులు? ఎందుకంటే శత్రు సంహారానికి ఉపయోగపడ్డాయి కాబట్టి సహజంగా దేవుడికి పూజ చేస్తాం. ఇప్పుడు నాకు దేవుళ్ళు ఎవరు? శత్రువుల్ని సంహరించడానికి ఉపయోగపడిన నా చేతులే. కాబట్టి ఈ చేతులకి చక్కగా గంధం పూసి దండలు చుట్టి పూజ చేసుకుంటాను అని చేతుల్ని పూగిడేవాట. నా చేతులే నా దేవతలని. ఎవరికైనా అంతే కదా, మాట్లాడేవాడికి వాక్కే దేవత, కవిత్వం రాసేవాడికి కలము చెయ్యే దేవత. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నా చేతులే నా దేవతలు అని వాడికి గుచ్చుకునేలాగా దెప్పేవాడు. ఇది విన్నప్పుడు దుఃఖించారు గాంధారి ధృతరాష్ట్రులు. ఏం లాభం, మాట్లాడడానికి లేదు, చేసిన పాపాలు అటువంటివి. ఒకప్పుడు సమస్త సింహాసనం మాది, మా ఎదురుగుండా వచ్చి ఎవరూ ఏమీ అనలేకపోయేవారు. ఇవాళ దురదృష్టం వీడు దెప్పుతున్నాడని కాలాన్ని గ్రహించి కాలప్రభావంతో నాకు ఈ శక్తి వచ్చింది, ఈ దుస్థితి వచ్చిందని గ్రహించి ఏడుస్తూ కూర్చునేవాడు, ఎవరితో చెప్పుకోలేకపోయేవాడు. ఒక్కొక్కప్పుడు దీనిని కవలలు మాత్రమే వినేవారు, సహదేవుడు నకులుడు, వాళ్ళు కూడా సంతోషించారు. కానీ ధర్మరాజు అంటే భయం, అందుకని కిక్కురు మనకుండా ఈ విషయాన్ని పైకి చెప్పకుండా లోపల దాచుకునేవారట. భీముడు దెప్పుతూ ఉంటే సంతోషించారు వీళ్ళనే విషయం బయటికి పొక్కకుండా ఉండడానికి ఆ సంతోషాన్ని అణుచుకునేవారు. ఇలా మొత్తం మీద 15 సంవత్సరాలు గడిచింది. మామూలు దెప్పుళ్ళు కావు. ఈ విషయంలో ఒక అద్భుతమైన పద్యం రాశాడండి పోతన గారు, మహానుభావుడిని ఇక్కడ తలుచుకోక తప్పదు. విదురుడు వచ్చి అంటాడు, ఎందుకయ్యా ఇంకా ఇంట్లో కూర్చుంటావు, నీ అమ్మగడుపుమాడ రోజు చివాట్లు తింటూ భీముడు తెగ తిడుతూ ఉంటే, దెప్పుతూ ఉంటే తిండి తింటావు, ఈ తిండి కూడా తిండమేనా? అది తిండి కాదు, పిండం అన్నాడు. బిడ్డలకు బుద్ధి చెప్పని గురుడికి పిండంబు వండి కొని పొండితే పై బడ్డాడని భీముండరగొడ్డెములాడంగా కూడుగుడి చెదవధిపా. తన కొడుకులకి బుద్ధి చెప్పని గుడ్డాడికి పిండంబు వండికొని పొండు, పిండాన్ని వండికొని తీసుకొని పెట్టి పెట్టండి, అన్నం పెట్టమండట, చి పిండం తగలేంటరా వాడికి అంటాడు. అలా భీముడు రోజు వర్రగొడ్డెములాడంగా తెగ తిడుతూ ఉంటే, దెప్పుతూ ఉంటే కూడు కుడి చదవధిప, ఆ కూడు తింటావా, ఇది కూడా నీ బ్రతికేనా అన్నట్టు విదురుడు. ఈ దెప్పుళ్ళకి ఆ పిండంబు వండికొని పొండు అనే పద్యం ఉందే, అది నిజంగా ఆ మహానుభావుడి కవిత్వానికి మనం భక్తితో నమస్కారం చేయవలసిందే. ఓ పనికి మాలిన కవిత్వం రహేసి వాళ్ళ, ఆ ఊరెళ్ళొచ్చి ఈ ఊరెళ్ళొచ్చి. పూర్వం కాశీయాత్రకి వెళ్ళొస్తే వాడికి సన్మానం చేసేవారు, ఇప్పుడు దిక్కుమాలను కూడా ఎక్కడికి వెళ్ళినా సన్మానమే, దాంతో సన్మానం అంటే భయం వేస్తుంది చివరికి. అందువల్ల ఇలాంటి కవిత్వం రాసిన మహానుభావులు మన కళ్ళ ముందు లేకపోయినా మనస్సులో మనం తలుచుకుని భక్తితో పూజించవలసిందే. చివరికి ఒకనాడు ధృతరాష్ట్రుడు, ధర్మరాజా బంధువులందరినీ సమావేశపరచు, నా కొడుకులు పోయి 15 ఏళ్ళు అయ్యింది, నా మనస్సులో కొంచెం దుఃఖంతో ఉన్నాను అన్నాడు. అనగానే వెంటనే ధర్మరాజు గారు, తండ్రి చెప్పాక కాదంటాడా, ధృతరాష్ట్రుడు చెప్పగానే అందరినీ సమావేశపరిచాడు. అందరూ కూర్చున్నాక ఎవరెవరు వచ్చారు, మొత్తం అంతా వచ్చారయ్యా, మేము ఐదుగురు అన్నదమ్ములు వచ్చాం, నీ కుమారుడు యూత్సుడు వచ్చాడు, విదురుడున్నాడు, సంజయుడున్నాడు, ఇంకా హేమహేమీలందరూ ఉన్నారు, పౌరుల్లో కూడా శ్రేష్ఠులున్నారు, ద్రౌపది మొదలైన అంతఃపుర కాంతలు ఉన్నారు అనగా లేచి నిలబడి ధృతరాష్ట్రుడు, కొంచెం నీరసంగా ఉంది అయినా మాట్లాడుతున్నాను వినండి, మీకు అందరికీ తెలుసున్నదే, ఎన్నేళ్ళైనా పచ్చి పుండులాగా ఉంది మేం చేసిన పాపం, అది నన్ను కలచివేస్తున్నది, నాకతంబున చేసి ఆ కౌరవులకు నాశంబు వాటిలుట తెల్లంబు మీకు, జడు క్రూరు అతిలోభి జ్ఞాతి జనద్రోహకరు రాజు చేసి కురు ధరిత్రికి, అచ్యుతు చెప్పిన అమల వాక్యంబులు విననేరనైతి నా తన యువలని ఘనతర స్నేహంబునను మొగమోటను తగియడు మాటల తరిమి ఒత్తి ఆడకుండితి, తరిమి ఒత్తి ఆడకుండితి, భీష్ముడు అస్త్రగురుడు విదురుడును సంజయుడును వే విధముల నాకు చెప్పిరి గాంధారి నన్ను దూరి చెప్పే అమ్మాటలు ఏ పెడ చెవుల నిడితి. మహాత్ముల్లారా, నాకిప్పుడు పశ్చాత్తాపంతో వస్తున్న మాటలివి వినండి అన్నాడు. ఎప్పుడైనా పాతకాలంలో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం అన్నారు. నేను ఈ పాపం చేశాను అని దుఃఖించి ఇంకా పాపం చెయ్యకూడదు అనుకుంటే సగం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల అన్నిటికంటే గొప్పది ఏమిటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం పొందాక మళ్ళీ అది చేయకూడదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కేవలం నా వల్లే కౌరవులంతా నాశనం అయిపోయారు, అది మీకు తెలుసు. నాకెప్పటికప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, పరమ పాపాత్ముడు దుర్యోధనుడి మాట వింటున్నావు, దీనివల్ల మీ వంశం నశిస్తుందని. ఆయన పేరే అచ్యుతుడు. ధర్మము నుంచి ఏనాడు చ్యుతి భ్రష్టత పొందడు, ధర్మం పరిపాలిస్తాడు, ధర్మమును విడిచిపెట్టడు. ఆయన మాట వినలేదు. గాంగేయుడు చెప్పాడు, వినలేదు. అసలు ధర్మరాజునే రాజుని చెయ్యవలసింది నేను, నా మొగమోటం వల్ల దుర్యోధనుడి మీద వలన అతి స్నేహం, ఘనతర స్నేహం అన్నాడంతే. ఈ ధర్మరాజు మీద కంటే వాడి మీద నాకు గాఢమైన ప్రేమ ఉండడం వల్ల, కడుపులో కుళ్ళు పెట్టుకోవటం వల్ల వాడికి సరిగ్గా చెప్పలేకపోయాను. అందుకే ఒత్తి ఆడకుండితే అన్నాడు. వాడిని పదే పదే వెనకాతలు పడి గట్టిగా చెప్పలేకపోయాను. ఒత్తి ఆడుట గట్టిగా చెప్పడం అన్నమాట. ఒరే నాశనం అయిపోతావురా, వినరా, ఇది మంచిది కాదురా అని చెప్పలేకపోయాను. ఇంతెందుకు, విదురుడు సంజయుడు అంటే పనివాళ్ళు అందరి ఎడలా సమానంగా ఉంటారు, కానీ కట్టుకున్న నా భార్య పరమ పతివ్రత నా మాటలు ఎప్పుడూ కాదనని గాంధారి కూడా నన్ను దూరి చెప్పే అన్నాడు. ఇక్కడ నన్ను తిట్టి చెప్పింది ఒక్కొక్కప్పుడు, ఏమయ్యా నువ్వు పుట్టుకతో గుడ్డాడివి, ఇప్పుడు మానసికంగా కూడా గుడ్డివాడివి అయిపోతున్నావు, నీ కొడుకు మీద పక్షపాతంతో చెయ్యరాని పనులు చేయిస్తున్నావు, చివరికి అలోలక్షణాన్ని ఏడుస్తాం, మన శోకానికి మూల కారణమవుతుంది, ధర్మం నశించిపోతున్నప్పుడు ధర్మం కాపాడవలసిన బాధ్యత పెద్ద తండ్రివి, నీది, మహారాజువి అని ఎంతో చెప్పింది. ఈ రాజ్యం పాండురాజు సంపాదించి నీకు ఇచ్చాడయ్యా అంది. అయినా వినలేదు నేను, నాకున్న ప్రేమ నన్ను పాడు చేసింది. అయినా అయ్యిందేదో అయ్యింది, దాని గురించి ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. నా కుమారులు మహాయుద్ధంలో వెన్ను చూపించకుండా చచ్చారు, అదొక్కటే నాకు ఆనందం. పారిపోయి వెళ్ళిపోతే దుఃఖం, కానీ ఘోర యుద్ధంలో వీరమరణం పొందారు. వీరమరణం పొందడం కంటే పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏముంటుంది క్షత్రియుడై పుట్టాక. కాబట్టి నాకు ఆ దుఃఖం లేదు. ఇప్పుడు ఒకటే ఉంది, ఇంతకాలం అయ్యింది, నా వయస్సు శత వర్షాలు దాటిపోయింది ఏనాడు, ఇంకా ఎందుకు నాకు ఈ రాజ్యంలో భోగాల మీద వ్యామోహం. కొంతకాలం గాంగేయుడు నన్ను రాజును చేశాడు, నేను రాజ్యార్హత లేనివాణ్ణని ప్రజలంతా తొలగిస్తే పాండురాజు మళ్ళీ రాజ్యాన్ని సంపాదించి నన్ను తీసుకొచ్చి గుడ్డాన్ని రాజును చేశాడు, పాండురాజు ధర్మమా అని సుఖాలు అనుభవించాను. ఆ తర్వాత నా కుమారుడు రాజ్యపాలన చేస్తున్న పెత్తనం నా మీదే పెట్టాడు. వాడు తెచ్చాక అంతకంటే ఎక్కువగా రాజ్యమంతా నా మీదే పెట్టి భారమంతా పెట్టి సకల సుఖాలు నాకు ఇస్తున్నావు నువ్వు, పుణ్యాత్ముడివి. ఇప్పుడు చివరికి రాజ్యం నా చేతిలోనే ఉంది, ఇంకెంతకాలం ఈ రాజ్యభారం, నాకొద్ది ఈ తాళాల గుత్తి, నాకొద్ది ఈ రాజదండం, నేను ఇక అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. శాస్త్ర ప్రకారంగా మహారాజులు శరీరం విడిచిపెట్టాలంటే యుద్ధంలో చావాలి, లేదా అడవికి వెళ్ళి యోగాభ్యాసంతో తపస్సు చేస్తూ శరీరం విడిచిపెట్టాలి, మంచం మీద తీసుకుని చావకూడదు. అసలు ఏ జీవికైనా సరే వార్ధక్యం రాగానే పవిత్రంగా భగవత్కథలు వింటూ భగవన్నామం చేస్తూ శరీరం విడిచిపెట్టాలి అని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఇప్పుడు నన్ను అడవికి వెళ్ళడానికి, ఆశ్రమవాసం చెయ్యడానికి అనుమతి ఇయ్యి అనగానే ఒక్కసారి ధర్మరాజు గారు పెద్ద పెట్టును ఏడ్చి కింద పడిపోయాడు స్పృహ తప్పి. అందరూ కాసి నీళ్లు జల్లాక లేచి, మహాత్మా 15 సంవత్సరాల నుంచి నువ్వు సుఖంగా ఉన్నావు అనుకున్నాను, నిన్ను ఆనంద పెడుతున్నానేమో అని నేను అనుకున్నాను, కానీ నువ్వు గూఢంగా నీలో ఉన్న పగని దుఃఖాన్ని దాచుకున్నావన్నమాట, ఇంతకాలం ఏడుస్తూ బ్రతికావన్నమాట, నీకింత అన్యాయం చేసిన నాకేం సుఖం ఉంటుందయ్యా, నిన్నేదో ఆనంద పెడుతున్నాను అనుకున్నాను తప్ప ప్రభు నీకేం లోటు చేశాను, నీ కుమారుల కంటే మేమే ఎక్కువ ప్రేమగా చూస్తున్నాం కదా, అయినా మమ్మల్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోతానంటావేమిటి, ఇది నీకు న్యాయమా, ఎవరైనా నిన్ను దెప్పారా, నీకేదన్నా అడిగితే లేదన్నారా చెప్పు అని పరిపరి విధాలుగా అడుగుతూ ఉంటే, నాయన నీ వల్ల ఏ లోటు లేదు, మీ అందరూ కూడా ఉత్తములు, అందులో సందేహం లేదు, కానీ నా ధర్మం నేను చెప్పాను అంటూ ఉంటే ధర్మరాజు గారు మళ్ళీ కాళ్ళు పట్టుకున్నట్ట. వెంటనే ఆయన, సంజయ విదుర, ఎంత చెప్పినా ఈ మహారాజు వినడు, నాకు దాహం ఎక్కువైపోయింది, నాలుకంతా పిడుచుకట్టుకుపోతోంది, శరీరమునకు గ్లాని వచ్చేసింది, కళ్ళు తిరిగిపోతున్నాయి, మీరే ఇతనికి నచ్చ చెప్పండి అంటూ హఠాత్తుగా ఒరిగిపోయి గాంధారి మీద పడిపోయాడు. గాంధారి కంగారు పడి ఆయన్ని పైకెత్తింది. అప్పుడు ధర్మరాజు వచ్చి చూసి, ఇదేమిటిది, ఈ మహారాజు గారు ఇంతలా శోషించిపోయాడు అని మీద నీళ్లు తల్లి చందనం పూసి విసినకర్రతో విసిరి చల్లని నీళ్లు నోట్లో కొంత పోసి రకరకాల ద్రవ్యాలు గ్లూకోజులు లాంటివి ఆ రోజుల్లో కూడా ఉండేవి అవి కాస్త పోసి ఈయన్ని తీర్చి, ఆ తర్వాత ఏమిటి ఈ మధ్యకాలంలో నేను సరిగ్గా చూడలేదు, మంచి ఏనుగులాగా ఉండే మహారాజు గారు పీనుగులు అయిపోయాడు, అరేరే ఇంత దుర్బలుడైపోయాడా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు, ఎంత గొప్ప మాట, అసలు ధర్మరాజు గారు ఏం మాట్లాడినా అందులో ఒక పవిత్రత ఉంటుంది, కానీ భగవంతుడు ఆయన చేత సత్యమే పలికిస్తాడు. అనిలజుమే ని చందమగునాయ స్వరూపము చూర్ణితంబు చేసిన బలమాననీయుడొక చేడి ఎనక్కట ఆశ్రయించి ఏ మనగలద విధాతృని నియోగము ఆతనికీడును మానసంబున జనుపమి లావు పేరుకొని శోకము ధర్మజుడందే భూవరా. అయ్యో అనిలజు మేని చందమగు ఆయస రూపము, శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు భీముడే అనిపించేటట్లుగా ఒక ఆయస రూపాన్ని అంటే ఇనప రూపాన్ని పెట్టాడు. ఆ ఇనప విగ్రహాన్ని భీముడు అనుకుని రెండు చేతులతోటి కౌగిలించుకుని దాన్ని మొత్తం ముక్కలు ముక్కలు కింద పిండి పిండి కింద అదిమిన చేతులు ఇవి. ఇంత బలమైన చేతులు కలిగిన ఈయన ఆ చేతులతో ఒక స్త్రీ భుజం మీద చెయ్యేసి స్పృహ తప్పడిపోవడం వేటి కాలం. ఇందులో అసలు ఏముందో అసలు ఎవరైనా ఊహించగలమా మనం? ఆయన చేత అనిపించిన వాటిలో ఒకటేమో, ఇది వింటే ధృతరాష్ట్రుడికి సూటిగా పాపాలు గుర్తుకు రావాలి, కానీ ధర్మరాజు దెప్పడానికి అనలా, అంతటి బలం కలిగిన చేతులివి, ఆ చేతులు దుర్బలమైపోయి కట్టుకున్న పెళ్ళం మీద రాలిపోయి అయ్యో అని స్పృహ తప్పడిపోయాడు. అందుకే ఎప్పుడు విధి ఎవరికి ఎలా ఇస్తుందో తెలియదు, అనుక్షణం అందుకే జాగ్రత్తగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మహానుభావుణ్ణి చెప్పిన మాట వినకపోవటం వల్ల, శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి దైవం మాట వినకపోవటం వల్ల ధృతరాష్ట్రుడికి ఈ కర్మయోగం వచ్చింది. భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, అనుగ్రహించినప్పుడు భక్తితో పట్టుకోవటమే, ఆ భగవంతుడిని విడిచిపెట్టి నాస్తికవాదంలోకి వెళ్ళిపోతే వచ్చే ఉపయోగమేమీ లేదు. అనుక్షణము జాగరూకులమై మనకి శక్తులన్నీ ఇచ్చింది పరమాత్మ. నేనెప్పుడు అమ్మవారిని పదే పదే భక్తితో ప్రార్థిస్తాను, పొరపాటునైనా ఇది నా ఘనకార్యం అనుకుంటానేమోనని ఎప్పుడూ లేదు పొమ్మంటానమాట. ఏ జగదేక మాత జగదేక కృపామృత రాశి శ్రీపదాంభోజయుగము నా హృదయపు కమలాకర మధ్యమందునన్ తాజనియంపచేసే మును తత్పరతన్ నను ధన్యుజేయగా ఆ జనయత్రి పాదముల ఆ కమలంబులనిచ్చి కొల్చెదన్. 2006లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ లాస్ ఏంజెల్స్లో చేసిన అవధానంలో అనుకోకుండా అమ్మవారి పద్యం నా చేత చెప్పించింది. అమ్మ జగత్తుకంతటికి ఆవిడొక్కతే తల్లి, జగదేక మాత, ఆ జగదంబ. పైగా ఇక ఈ సృష్టిలో అంత కరుణాస్వరూపిణి మరొక తెలియదు అటువంటి తల్లి. ఆవిడ పాదాలని శ్రీ పాదాలు అంటారు. ఆవిడ రెండు పాదాలు రెండు తామర పువ్వులు. శ్రీ పదాంభోజయుగము ఆవిడ పవిత్ర పాదములనే పద్మముల జంట నా హృదయము అనే పద్మాకరంలో సృష్టించింది. నా హృదయం పద్మాకరం అంటే మీకు అందులోనే చమత్కారం అర్థమైంది. నా పేరు పద్మాకర్ గనక ఈ పద్మాకరంలో ఈ తామర పువ్వుల కొలనులో అమ్మవారి పాదముల జంట అనే రెండు తామర పువ్వులు పుట్టించింది అమ్మే. ఎందుకని? నన్ను ధన్యుణ్ణి చేయడానికి. తన పాదాలు ఎప్పుడూ నా హృదయంలో ఉంటే నేను ఎప్పుడూ కవిత్వం బాగా చెప్పగలను, నా అదృష్టం బాగుంటుంది, నాకు దోషాలుండవు, నేను పవిత్రుడవుతాను. నేను పద్మాకరాన్నైనా మామూలు పద్మములు కాకుండా అమ్మవారి పాద పద్మములే ఇందులో పుట్టేలా చేస్తే నేను ధన్యుండవుతాను. నేనేం చేస్తున్నాను, ఆవిడ పాద పద్మములు ఇందులో పుట్టాయి కదా అని నేను అట్టే పెట్టేసుకోట్లా. ఇవి అట్టే పెట్టుకుంటే స్వార్థం అయిపోతుంది, నా కోట్లు వచ్చేస్తాయి, నేను గొప్ప అవుతాను. కానీ నేనేం చేస్తున్నాను, ఆ జనయత్రి పాదముల ఆ కమలంబులనిచ్చి కొల్చేదాను. మళ్ళీ ఆ పాద పద్మాలని పూజించడానికి ఈ పద్మాలే పీకి వేస్తున్నాను. అంటే చివరికి అమ్మవారిని పూజించడానికి, అమ్మవారి కాళ్ళు పూజించడానికి ఆ అమ్మవారి పాదములే పద్మములై పుడితే ఈ పద్మములతోటే మళ్ళీ పూజిస్తున్నాను. చివరికి పూజించేది అమ్మవారి పాద పద్మాలే. పూజించడానికి ఉపయోగపడే పాద పద్మాలకి ఉపయోగపడే పువ్వులు కూడా నా హృదయంలో పుట్టిన ఆవిడ పాదాలే. అందులోకి నీరు నా పద్మాకరమే. చివరికి ఈ పద్మాకరం వెళ్ళి అమ్మవారి పాదాలకి సమర్పణ అయిపోతోంది. ఈ అమ్మ నన్ను పూజిస్తే ఇంక వీడికి దుఃఖం ఎక్కడుంటుంది? సుఖం తప్ప ఎక్కడికి వెళ్ళినా సౌఖ్యమే. ఎవడ నమ్మినా నమ్మకపోయినా మనకొచ్చేదనే నష్టం ఏంటి? మనం నమ్ముకోవాలి. ఒకడు నమ్మాడా, ఒకడు నమ్మలేదా, అసలు ఈ మహిమలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టండి. ప్రతి వ్యక్తికి వాడి అంతరాత్మ చెబుతుంది. మహిమ అంటే ఏమిటో పైనుంచి ఏమైనా దిగిరావాలా? ఏమక్కర్లా. ఒక అద్భుతమైన భారతం చెయ్యాలి, ప్రాజెక్ట్ అంతా ఉపన్యాస రూపంలో ఇవ్వాలి. ఇది ఒక గొప్ప ఊహ. ఈ ఊహను నిలబెట్టడం మహిమ. నిలబెట్టాక అనుక్షణం విఘ్నం రాకుండా కాపాడడం గొప్ప మహిమ. ఎక్కడైనా విఘ్నం వస్తే ఈ విఘ్నమును కంటే గొప్ప అద్భుతమైన మహిమను చూపించి ఇంకా బాగా పురాణం జరిగేలా చేయటం, అది ఇంకా మహిమ. ఈ విధంగా నిరంతరం ఒక కార్యక్రమం తలపెట్టాక చివరిదాకా కొనసాగడం కంటే గొప్ప మహిమేముందికా? ఇదే మహిమ అంటే. దానికి ఏమి పైన కిరణాలు దిగి రావక్కర్లా, ఇంకోటి అవక్కర్లా. అనుక్షణం భగవంతుడు మనల్ని ఏ కష్టము రాకుండా చూస్తాడు. ఏదైనా కష్టం వస్తే అలా తొలగించి ఇంకా సుఖమిస్తాడు. మీరు చూడండి, ఎక్కడైనా ఒక్కొక్కప్పుడు కష్టం రాకుండా ఉండదు. ఆ కష్టాన్ని ఇంకా తేలిగ్గా తొలగించి ఇంతకంటే మంచి భవిష్యత్ ఇస్తాడు. అదే పరమాత్మ కృపా కటాక్షం. అది నమ్మితే కనపడతాడు. నాకు కనపడడం లేదే దేవుడు అంటే ఇంకేం కనపడతాడు? నీకు నమ్మకం ఉండేడిస్తే కదా దాని మీద. అందువల్ల అనుక్షణము కూడా జాగరూకులమై అహంకారం లేకుండా ఉండాలి అని ఎందుకు చెబుతున్నాడంటే, ఇనప ముక్కని పిండి చేసిన చేతుల ఆ చేతులతో కట్టుకున్న పెళ్ళం ఆవిడ ముసలిదైపోతే మీదపడి కళ్ళు తిరిగి పడిపోయాడా? ఓ అరి దైవమా, నువ్వు ఎవరికి ఎప్పుడు ఎలా విధిస్తావో తెలియదు కదా అని శోకం పొంది ధర్మరాజు కాసేపు ఏడ్చాడు. ఆయనకి తెలుసు గనక భవిష్యత్తు ఎటువంటిదో. అప్పుడు గాంధారి లేచి ధృతరాష్ట్రుణ్ణి సేద తీరుస్తున్న ధర్మరాజుతోటి, నాయన ఎక్కడున్నావని పిలిచి, నీకు ఒక రహస్యం చెప్పాలి. ఈ మధ్యకాలంలో మీ నాన్నగారికి చాలా దుఃఖంగా ఉంది. మీ పెద్ద తండ్రికి కొడుకులు చచ్చిపోయినందుకనే కాదు, ఆ కొడుకుల ద్వారా మీకు అపకారం చేశాననే బాధ కూడా ఎక్కువయింది. తన పాపాలని వాటిని తలుచుకుని అడవికి వెళ్లి తపస్సు చేసుకోవాలనే కోరిక గాఢంగా పట్టింది. ఆ తపస్సు చేసుకోవాలనే కోరికతో సంవత్సర కాలం నుంచి సరిగ్గా తిండి తినడంలా, తిండి ఈ మధ్యకాలంలో పూర్తిగా మానేయడం వల్ల ఇలా చిక్కిపోయి పాడైపోయాడు. చిక్కిపోవటం వల్లే దాహం ఎక్కువైపోవడం, శోష రావడం, కళ్ళు తిరగడం వచ్చింది. కాబట్టి తిండి మానేసి ఇక్కడ ఉండిపోతాడా మీ పెద్ద తండ్రి, లేదా అడవికి వెళ్ళి అక్కడే కనీసం తపస్సు చేసి శరీరం విడిచిపెట్టాలో నువ్వే ఆలోచించుకో. నా మాట విను, నాకు కూడా ఇదే గాఢమైన కోరిక, నువ్వు అడవికి పంపవలసిందే అని గాంధారి అతడింతవరకు తిండి మానేసిన విషయం చెప్పగానే ఈయన గొల్లను గోలబెట్టేశాట. ఇంతలో ధృతరాష్ట్రుడు మూర్ఛ నుంచి తేరుకుని, నేను అడవికి వెడతాను ధర్మరాజా, అడవికి నువ్వు నన్ను పంపించు, ఇది నా దృఢ నిశ్చయం అంటూ ఉండగా ధర్మరాజు కాళ్ళ మీద పడి ఏడ్చాడు. మళ్ళీ కౌగులించుకుని, నాయన ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడతావు, నువ్వు పరమధర్మాత్ముడివి, నీలో ఎవడైనా వేలెత్తి చూపించగలిసిన అధర్మం కనపడదు. ఒకవేళ ఎవడైనా దుర్మార్గుడు నీలాంటి ధర్మాత్ముడిని తిడితే వాడంత పాపాత్ముడు ఉండడు. నీవంటే మాకు ఆత్మీయత, కానీ మేమే ఇంకిక్కడ ఉండకూడదు. ఇది భరతవంశ ధర్మం, వార్ధక్యంలో అరణ్యమునకు పోవలసిందే. అని. ఇది నా నిశ్చయం. అడవికి వెడితే కనీసం ఉన్న రోజుల్లో అంతో ఎంతో తింటాను, లేదా ఉపవాసంతో ఇక్కడే చచ్చిపోతానన్నాడు. సరిగ్గా సమయానికి ఆకాశం నుంచి మెరుపు మెరిసినట్టయింది. పరమపూజ్యుడు కృష్ణద్వైపాయన ముని అక్కడికి అడుగు పెట్టాడు, ప్రత్యక్షమయ్యాడు. అసలు ఈ భారతానికే మూలకారకుడు ఆ పుణ్యాత్ముడు, విష్ణుస్వరూపుడు. ఆయన అక్కడ ప్రత్యక్షమై, ధర్మరాజా ఎందుకు నీకు ఈ వ్యామోహం? ఎవరు ముందో ఎవరు వెనకో, కాలప్రభావంతో ఒకడు ముందు ఒకడు వెనక అవ్వవలసిందే. ఈ భూమి మీద ఎవడూ శాశ్వతంగా కట్టకట్టుకుని బ్రతకలేడు. నా మాట విను. ఎట్టి పరిస్థితులలోనూ మహానుభావులైన వాళ్లంతా అరణ్యవాసం చేసి ఉపవాసాలతో యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టవలసిందే. వీరిబో నిత్తుటొప్పు అనగా పూర్వరాజన్యులు చనిన ఎట్టి సౌమ్య పథమున ఈ రాజు చనుట చేసి కానయీతని కానన గమనమునకు ఇమ్మనుజ్ఞ విచారం బులల్లదక్క. వీరిని పోని, ఇది నా ఉద్దేశ్యం, నా ఆజ్ఞ కూడా. మీ పూర్వులంతా ఇలాగే వెళ్ళారు, మీ నాన్నగారు అడవికి వెళ్ళలేదా? అంతఃపురం శంతనుడు అడవికి వెళ్ళలేదా? భరతుడు, ఆ భరతుడి తండ్రి, వీరంతా అరణ్యవాసానికి వెళ్ళే శరీరాలు విడిచిపెట్టారు. ఇది ధర్మశాస్త్ర నియమం కాబట్టి పదే పదే రాగానికి గురైపోయి ప్రేమలకు గురై అజ్ఞానంలో పడకు. ఈతడికి వనవాసానికి అనుజ్ఞయ్యి. ఇతడు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? నువ్వు రాజువు కనుక మహారాజును అడగకుండా వెళ్ళకూడదని శాస్త్రం చెబుతున్నది, అందుకని అడుగుతున్నాడు. అనగానే నేనేం రాజునండి, రాజు ఆయనేనండి, నేను ఆయన సేవకుండండి అన్నట్ట. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు లేచి, నాయనా నువ్వు రాజువే, నేను రాజుగా ఉన్నా ఉత్తరాధికారివి నువ్వే, నేను చెబుతున్నాను, ఇక అనుజ్ఞ తప్పదు, ఇది వేదవ్యాసుడి ఆజ్ఞ కూడా. అనగానే సరే, వేదవ్యాసుడే మా అందరికీ దిక్కు, ఆయన తండ్రి, కులదైవం, వంశం నిలబెట్టినవాడు, అన్నిటికీ మించి మహామహిమోపేతుడైన విష్ణుస్వరూపుడు, ఇంకా ఆయన కూడా ఆజ్ఞాపించాక మొండి పట్టుదల పట్టణం, మీ ఇష్టం, మీరు ఎలా చెబితే అలాగే కానివ్వండి అన్నట్ట. అని నన్న మహాత్ముడను రాజులకు రణమరణముండె దృఢ సమాధి తనువు విడుచుటొండెగాక వృద్ధులై రోగతల్పమున చావు మేలె భరత ముఖ్య. అప్పుడు మళ్ళీ వేదవ్యాసుడు, ధర్మరాజా నిరాశతో పలక్కో, మేమేదో బలాత్కారంగా దుర్యోధనాదులకి వ్యతిరేకంగానో లేకపోతే ధృతరాష్ట్రుడికి అనుకూలంగానో లేక మీకు మంచో లేకపోతే మీ చచ్చిన వాళ్ళకి వ్యతిరేకమో అని అనుకోకు, మేమందరి ఎడల సమానంగా ఉంటాం. రాజులకి యుద్ధరంగంలో చావడం కాని లేదా అరణ్యానికి వెళ్ళి ఉపవాసాయాసాలతో శుష్కించి శరీరం విడిచిపెట్టడం కాని ధర్మం. రోగతల్పమున చావే, చావు మేలే భరతముఖ్య. రోగంతో మంచం మీద పడి చావటం అస్సలు మంచిది కాదు, అందుకే చెప్పాను. అంచేత నీ మనస్సులో రవ్వంత ఉన్న బాధ కూడా తొలగించేసుకో. తాతగారు అలాగేనని నమస్కారం చేసేశాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని ఏకాంతంగా తన మందిరానికి తీసుకెళ్లి, నాయనా నీకు అన్నీ తెలుసు, నీవు ధర్మాత్ముడివి, నీ వెరగని ధర్మములు లేవు. నీకింతకు పూర్వం భీష్ముడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు, మహానుభావులు ఎందరో చెప్పారు, ఆఖరికి నారదుడు కూడా నీవు మయసభ నిర్మాణం చేసినప్పుడు రాజధర్మములు చెప్పాడు, ఎలా పరిపాలించాలో చెప్పాడు. అయినా నేను కూడా నీ మీద ఉన్న పితృవాత్సల్యంతో చెబుతున్నాను, మహారాజు అన్నవాడు ఖజానా ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకోవాలి. అందులో సంపద ఉంటేనే మళ్ళీ మంచి కార్యాలు చేయగలుగుతాం. అది ఖాళీ అవుతున్నప్పుడల్లా దానిని ధర్మపూర్వకంగా నింపాలి, మళ్ళీ అధర్మపూర్వకంగా కాదు. ఇంకా ఎవరి మీద దీర్ఘద్వేషం ఉండకూడదు, ఎవరి మీద అతి అనురాగము ఉండకూడదు, అతి సర్వత్ర వర్జీయత్తు కాబట్టి. మహానుభావ నువ్వు కరుణతో మెలుగు, కానీ శత్రువుల ఎడల అవసరమైతే కఠినంగా ఉండు. శిక్షలు అమలు చేసేటప్పుడు శిక్షకి వాడు పాత్రుడవునో కాదో చూసుకో. తప్పు ఎక్కువ చేస్తే ఆ తప్పుకి తగిన ఘోర శిక్ష విధించవచ్చు, చిన్న చిన్న తప్పులకి కఠోర శిక్షలు విధించకూడదు, దానిని దండపారుష్యం అంటారు. ఇవన్నీ సక్రమంగా ఆలోచించి అమలు చేసిన మహారాజు గారికి ఎప్పుడూ జీవితంలో దుఃఖం ఉండదు. రాజులు ఎక్కడ పాడవుతారంటే దండపారుష్యం వల్ల. చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మహారాజుల్ని తొందరపడి చంపకూడదు. ఇంకా స్త్రీల రక్షణ, ఋషుల రక్షణ, బ్రాహ్మణోత్తముల రక్షణ నీ కర్తవ్యం. ఏ రాజ్యంలో వీళ్ళకి సక్రమమైన పోషణ ఉండదో, ఏ రాజ్యంలో గోవిప్పురులు, స్త్రీలు, శిశువులు బాధలు పడతారో ఆ రాజ్యం నశిస్తుంది, ఆ రాజులకి నష్టం వచ్చి పడుతుంది. కాబట్టి అనుక్షణము చాలా జాగరూకులై ఉండాలి. మరొక మాట చెబుతున్నాను, చచ్చిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం దండగా అంటారు కొంతమంది నాస్తికులైన వాళ్ళు. ఇలా అనేవాళ్ళంతా సాధారణంగా ధర్మశాస్త్రాలకు వ్యతిరేకంగా ఉండే మూర్ఖులు అన్నమాట వాళ్ళు. వదినలను పెళ్లి చేసుకునేటటువంటి నీచులు, ఆ వదిన గారు లేచిపోతే మరొక ఆవిడ పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా శాస్త్రాలకు విరుద్ధంగా నడుచుకుంటారు. వాళ్ళు కర్మకాండ వద్దు, దేవుడు లేడు, మహిమలు లేవు, ఋషులు లేరు, ఈ పీఠాలు దండగా అంటూ ఉంటారు. అలాంటి నీచాతి నీచుల వాక్కులు ఎప్పుడూ చెవులొగ్గి వినకు. నాస్తికులతో స్నేహం వల్ల ప్రమాదం ఏమిటంటే శ్రాద్ధాదుల మీద వ్యతిరేకత కలుగుతుంది. కాబట్టి అనుక్షణము జాగరూకులై మానవులు భక్తి మార్గంతో నడుచుకోవాలి. గుళ్ళు, గోపురములు వీటిని సక్రమంగా రక్షించాలి. వాటికి అగ్రహారాలు ఇవ్వాలి. అగ్రహారము అంటే ఉత్తమమైన హారం. మెడలో వేసుకునే కంఠాభరణం, నెత్తి మీద పెట్టుకునే హారం ఎలాగో బ్రాహ్మణోత్తములకు ఇవ్వబడిన ఊళ్ళను అగ్రహారాలు అంటారు. ఆ ఊళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయకుండా జాగ్రత్తగా సంరక్షించు. తరతరాల పాటు అగ్రహారం వంశస్థులంతా అనుభవించేలా చెయ్యి. హారము అంటే మరొక అర్థం భోజనం. అగ్రహారం అంటే ఉత్తమమైన భోజనం. వాళ్ళు శాశ్వతంగా పవిత్రంగా తిండికి లోటు లేకుండా బ్రతకడానికి ఇచ్చే ఇనాములు కనుక, బహుమతులు కనుక వాటిని అగ్రహారాలు అంటారు. అవి జాగ్రత్తగా చూసుకో. ఇంకా ఊళ్ళు ఇచ్చేవరకు ఎవరికైనా వాటి మీద సక్రమంగా పన్ను వసూలు అయ్యేలాగా చూసుకో. తరువాత సేనాధిపతులుగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా మంచి నమ్మకం ఉన్నవాడు, బంధువైనవాడు, పరాక్రమవంతుడు, కష్టకాలంలో రాజు వెంట ఉండేవాడు అయి ఉండాలి. మంత్రాంగం చెప్పేవారు ఉత్తములై ఉండాలి. కుల పురోహితుల్ని చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి. ఎప్పుడూ పొరపాటున రహస్యం బయటికి లీక్ అవ్వకూడదని చెప్పాడు. రాజులకి నియమం ఏమిటంటే లోపల అంతఃపురంలోనో లేకపోతే ఇంకొక శత్రువులకు సంబంధించిన ఆలోచనలో చేస్తున్నప్పుడు ఈ ఆలోచన బయటికి పొక్కకూడదు. అందులో సైన్యమునకు సంబంధించి, మిలిటరీకి సంబంధించింది పేపర్లో వస్తే దేశానికి ఇంక విలువే ఉంటుంది. కాబట్టి ఆంతరంగిక విషయములు బయటకి పొక్కకుండా కఠోరంగా మంత్రులకు నువ్వు శాసనం చెయ్యి. మన సంపద ఎంత ఉందో లెక్క అందరికీ తెలియకుండా చూసుకో. నిన్ను అందరూ నమ్మేటట్టుండు. నువ్వు మాత్రం రాజన్నవాడు ఎవరిని నమ్మకూడదు. అందరినీ నమ్మినట్టుండాలి, పూర్తిగా నమ్మకూడదు. నమ్మకపోతే వాడికి మండుతుంది. కాబట్టి నమ్మినట్లుండు. అలాగని ఎక్కువ నమ్మేవని తెలిస్తే వాడు కొంపముంచుతాడు. కాబట్టి అది లేకుండా ఉండు. ఇక్కడ నిజంగా ధృతరాష్ట్రుడు దాదాపు ఒక 50 పద్యాల్లో చెప్పేశాడు. గొప్ప ధృతరాష్ట్ర నీతి అంటారు. విదుర నీతి, నారద నీతి, సంజయ నీతి, కణిక నీతి, ఇలాంటి నీతుల్లోగే ధృతరాష్ట్ర నీతి కూడా చిట్ట చివరదన వాటికి నీతుల్లో. ఏది రాజ్యపాలనకి సంబంధించిన దాంట్లో ఇంకా అద్భుతమైనది. అందులో వాడికి బాగా అనుభవం కదా. తర్వాత నా అనుకున్న వాళ్ళ విషయంలో వాళ్ళు ఏదన్నా చెబితే తొందరపడి నమ్మేసి మహానుభావులతో విరోధం తెచ్చుకోకు. అది ఎలా కొంపముంచుతుందో ఉదాహరణ నేనే అని కూడా చెప్పాడు ఆయన. కొడుకులు మొదలైన వాళ్ళు చెప్పిన మాటలు సహజంగా చెవులకు ఎక్కుతాయి. అక్కడ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనగానే చాలా సంతోషం, నువ్వు ఎలా చెబితే అలాగే నడుచుకుంటాను, నా మీద ప్రేమతో కదా నువ్వు చెబుతున్నావు, లేకపోతే ఉట్టినే చెబుతావా మహానుభావుడు నువ్వు అని కృతజ్ఞత చెప్పి, నాయన ఇంక నేను ఎక్కువ నీరసంగా ఉన్నాను కనుక మాట్లాడలేను, జాగ్రత్తగా నన్ను అంతఃపురంలో దేబెట్టు, కంఠం శోషిస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి, నిద్రపోవాలన్నట్ట. ఆయన జాగ్రత్తగా అంతఃపురంలో దేబెట్టాడు. మంచం మీద పడుకోగానే గాంధారికి అంత ఉపచారం చేసి, ఏమండి ఇంక చాలు నాకు కూడా ఈ సంసార సుఖాల మీద అసహ్యం కలిగింది, ఈ అంతఃపురాలలో నేను ఉండలేను, ఇక్కడ ఉన్నప్పుడల్లా పాతవి గుర్తొస్తూనే ఉంటాయి, పోదాం అరణ్యానికి, ఎంత తొందరగా వెళ్లాలా అని ఉంది, ఎప్పుడు విడదాము అని అడిగింది. ఇంకా రేపు మా పంటారేమిటి, అన్ని అనుజ్ఞలు అయ్యాయి, తెల్లారు వెళ్ళిపోదాం అనగానే, వెర్రిదానా నాకు మాత్రం తొందరగా వెళ్ళాను లేదా, ఇంత తడయనేల ఇంతివే వెడలుద మట్లు కల్లజూదమాడి పాపభాగులైన నీదు పట్టుల సుగతికి ననుచువాడ తపమునతి చెయ్యమునా. ఇంక నేను మాత్రం ఆలస్యం చేస్తానా, కాంతమణి తొందరగా విడదాం. ఒక్కే ఒక్క కారణం చేత నేను ఆగా. నీ కుమారుడు చేసిన పాపాలు నా మనస్సులో భయంకరమైన వేదనగా ఉన్నాయి. వీడు చెప్పాడు ఇప్పుడు అసలు రహస్యం. దుర్యోధనుడు జోదమాడినప్పటి నుంచి నీతో చెప్పకుండా దాచుకున్న బాధ నాది. మహాత్మురాలైన ద్రౌపదిని అగ్నిగుండం నుంచి పుట్టినవెండి వస్త్రాపహరణం చేయించాడు, కపటద్యోతంలో సంపదలు హక్కున్నాడు, సాక్షాత్తు దేవతాస్వరూపుడైన ధర్మరాజుకి నీ కుమారుడు అన్యాయం చేశాడు, ఇప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళారేమో అని అనుమానం. అందరూ వీర స్వర్గానికి వెళ్ళారన్నా, ఆ పాపాలు వాళ్ళని నరకానికి వెళ్ళి పంపాయా? ఒకవేళ స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నరకయాతనలు అనుభవిస్తున్నారేమో అన్నది ఒక భయం. వాళ్ళకి నా తపశ్శక్తితో స్వర్గానికి పంపాలి. అసలు నేను తపస్సుకి ఎందుకు ఎడదానన్నాను అనుకున్నావు? నేను అడవికి వెళ్ళి తపస్సు చేసేది నా మోక్షానికి కాదు, ఈ పాపాత్ముల ముక్తి కోసమే తపస్సు చేయాలి. అసలు రహస్యం బయటపెట్టాడు ఇప్పుడు వీడు. తన కోసం కదట ఈ కొడుకుల మీద వ్యామోహం నాకు. ఇంకా వాళ్ళు చచ్చిన వాళ్ళు ఏమయ్యారో. రెండవది, ఆ వెళ్లే ముందు వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేసి వాళ్ళ పేరు మీదుగా గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి అగ్రహారాలు ఊళ్ళు దానం చేసిపోయామనుకో, అడవి కడితే దానం చేయడానికి డబ్బులుండవు, ఇక్కడుంటే ధర్మరాజు డబ్బిస్తాడు, ఈ డబ్బుతో దానం చేసి వెడితే ఈ పాపాత్ముల పాపాలు పోతాయి. దానం చేసి వెళ్ళడం వల్ల పుచ్చుకున్న బ్రాహ్మలంతా ఏమంటారన్నమాట, అమ్మ ధృతరాష్ట్రుడు అడవి కడుతూ పెడితే ఎంత దానం చేశాడ్రా అని యావత్ జీవితం అగ్రహారం ఉన్నంతకాలం చెప్పుకుంటారు. కాబట్టి మన పేరు కూడా చెడ్డ పేరు పోయి మంచి పేరు వస్తుంది. అందుకు ఆగాను. రేపు రాబోయే కార్తీక పూర్ణిమ నాటికి ఈ పనులన్నీ చక్కబెట్టుకుని అప్పుడు వెడదాం అన్నాడు. ఓరి నీ దొంపదేగా, ఇంకా నీ కడుపులో ఎన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. మంచి ఆలోచన వాడికి, ఎక్కడ ఎంత ముసలాడైపోయినా అడవికి వెళ్లే ముందు కూడా రాజనీతి అంటారు దీనిని అనమాట. సరే, ధృతరాష్ట్రుడు తెల్లారాక లేచాడు, ధర్మరాజు గారిని పిలిపించాడు. ధర్మరాజా, ఊళ్ళో పౌరులు ఎవరెవరు ఉన్నారో ముఖ్యులు వాళ్ళందరినీ పిలిపించు, ఇంతకాలం మన వంశానికి సేవ చేసిన వాళ్ళన్నట్ట. ధర్మరాజు ఎందుకు ఏమీ అనకుండా అందరినీ పిలిపించాడు. ఊళ్ళో వీళ్ళందరూ ఏమంటే అదే చెల్లుతుందన్నమాట. ఎప్పుడు మహారాజు గారికి కొంతమంది ప్రముఖులు ఉంటారు, పురప్రముఖులు అంటారు వాళ్ళు. అందులో అన్ని కులాల వాళ్ళు ఉండాలి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు అనే తేడా లేకుండా అందరూ కూడా అందులో ఉంటారు. వాళ్ళందరూ ఓకే అన్నాకే ట్రస్ట్ బోర్డులో మెజారిటీ అనమాట వాళ్ళు. వీళ్ళందరూ వీటో హక్కున్న వాళ్ళు. ఒక్క దుర్యోధనుడి కాలంలోనే వీళ్ళకి విలువ లేకుండా పోయిందిట. ఇంచేతంటే అసలు దుర్యోధనుడు ఇంతకాలం ఎవరిని సమావేశం లేదు, వాడు ఏమంటేదే, వాడి దిక్మాలను అమెరికా లాంటి వాడు. ఆ విషయంలో ఇంకా వాడికి ఎవడో వెనక ముందు చెప్పేవాడు లేడు. ఇంతకాలానికి మమ్మల్ని పిలిపించారేమిటా అని ఊళ్ళో ప్రముఖులంతా వచ్చేశారట. రాగానే ధృతరాష్ట్రుడు, మహానుభావులారా, తెల్లంబుగాది మీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు, మీ అందరికీ తెలుసు దుర్యోధనుడు చేసిన దుశ్చేష్టలు, ఈ పాండవులకి చేసిన అపకారం, ఘోర యుద్ధం చేసి ఒక్కడిని మిగల్చకుండా చంపేసిన వాడి కుట్ర, నేను నా కుమారుణ్ణి మొగమోటంతో మందలించక నెత్తి మీదకి చాలా తెచ్చుకున్నాను, ఆ దుఃఖం నేనే అనుభవిస్తున్నాను, అయ్యిందేదో అయ్యింది, మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పురప్రముఖులారా, ఓ పెంటయ్య గారు, కోటయ్య గారు, దెబ్బయ్య గారు, దెబ్బయ్య గారు, మీ అందరి పేర్లు పేరున మిమ్మల్ని అందరినీ పొగుడుతున్నాను, మీకు నమస్కరిస్తున్నాను. ఇంకా నాకు రాజ్య సుఖాల మీద వైరాగ్యం కలిగింది, మీ అందరూ అనుమతిస్తే అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అనుమతితో పాటు నాకు ఇంకోటి కూడా కావాలి, నా కుమారుడు ఏవైనా తెలియక చేసిన పొరపాట్లున్నా, తెలిసి చేసిన పొరపాట్లున్నా, నేను నా భార్య చేసిన అవన్నీ క్షమించండి, పరమ పూజ్యుడైన ధర్మరాజుని మీకు వారసుడిగా అప్పగించి మరీ అడవికి వెడుతున్నాను, కాబట్టి నన్ను క్షమించి అడవికి పంపించండి అనగానే పాపం పౌరులంతా ఒక్కసారి దుఃఖం పడిపోయి, ఎవరైనా సరే అడవికి వెళ్ళిపోతున్నామంటే పౌరులకి ఆ రాజుల మీద అంత అభిమానం ఉండేదటి పూర్వం కన్నీళ్లు పెట్టుకుని డగ్గుతుకుతో అయ్యో మహారాజా అని గొర్రెలు అరిచినట్టు అరిచారట. ఈ మాట ఎంత గొప్పగా ఉందండి, అసలు గొర్రెలు అరిచినట్టుగా ఏడ్చారట ప్రజలు గొర్రెలు. కొన్ని సందర్భాల్లో ఏ దుర్మార్గుడైనా సరే, పరమ పాపాత్ముడు కోట్లు కొట్టేసిన దుర్మార్గుడైనా సరే, వాడికి కష్టం వచ్చిందేమో అనుకుని వాడికే ఓట్లు వేద్దామని చూస్తూ ఉంటారు. ఇది కాలప్రభావం, దాన్ని ఎవడు మార్చలేడు. అందుకే కాబోలు బహుశ ఈ మహానుభావుడు గొర్రెలు అన్నాడు వేదవ్యాసుల వారు కూడా. సరే, ఏది ఏమైతేనే ఏడ్చి మళ్ళీ అంతలోనే వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని, రే మహారాజు గారు మన అనుమతి అడుగుతున్నాడు, అందరం గగ్గోలుగా మాట్లాడితే బాగుండదు, ఇప్పుడు గగ్గోలుగా కాకుండా ఒక్కడు మాట్లాడాలి, ఎవరు మాట్లాడతాడని చూస్తే అక్కడ ఉన్నవాళ్లలో శంభువు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన అందరికీ నచ్చేట, నీకు కొంచెం కంఠం మంచిది, మంచి రాజకీయం, అందరినీ పట్టుకోగలవు, ఎవడు మారినా వీడి గవర్నమెంట్ అక్కడే ఉంటుంది. ఇది ఒక గొప్ప తెలివితేటలు ఉంటాయి కొంతమందికి, ఏ పార్టీయా, ఏ రాజకీయ నాయకుడా, ఊళ్ళోకి ఎవడొచ్చాడా, ఏ హెచ్ఎంఆ, ఏ హెపిచ్ఎంఆ లేదు, ఎవడొస్తామని కాకాబట్టి తన పని నడుపుకుని జాగ్రత్తగా పట్టుకుని పైకి రావడంలో బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళలో ఒక్కొక్క ప్రముఖులు. అలాంటి వాళ్ళలో ఈ శంభు అనేవాడు ఒకట, అందుకని వాడిని ముందుకు దోశారు. వెంటనే వాడు లేచి, ధృతరాష్ట్ర మహారాజా, ఎంత బెలగ మాట్లాడేవయ్యా మహానుభావుడు, నువ్వు నీలో తప్పే ఉంది, దుర్యోధనాదుడు పాపం చేశారా, ఏం చేశారు? దుర్యోధనుడికి ధర్మరాజుకి పడలేదు, వాళ్లల్లో వాళ్ళు కొట్టుకున్నారు, కానీ ప్రజల జోలికేం వచ్చారు? మీ దుర్యోధనుడు చాలా మంచివాడు. అసలు వాడు ఎంత టాక్టీస్గా అయిపోయి ముసలాయనకి ఆనందం కలిగేటట్టు చెప్పాడు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా అతని వల్ల రవ్వంత కూడా దోషము లేదు. మేం చెబుతున్నా విను, పాండుపుత్రులు మహాత్ములే. స్వర్గమైనను పాలింపజాలువారు వేరలకు భూమి పాలన విధియనంగ ఎంత పని వీరి చేతికి నిచ్చితిపుడు మమ్ము నెల్ల విధంబుల మనిచితధిప. మహానుభవ, నీకు తెలియందేముంది, నీ కుమారుడు మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూశాడు, పన్నులేమి ఎక్కువేయలేదు, యుద్ధం చేసి వాళ్ళు చచ్చిపోయారు. అతడు చచ్చిపోయినందుకు మాకు దుఃఖంగా ఉన్నా ఇప్పుడు నువ్వన్న మాట మాకు ఆనందం కలిగిస్తోంది. స్వర్గాన్ని పరిపాలించగలరు, సమస్త లోకాలు పరిపాలించగలరు, అంతటి ఉత్తములు ఔదార్యం కలిగిన వాళ్ళు, అటువంటి పాండుపుత్రుల చేతిలో మమ్మల్ని పెట్టి పెడుతున్నావు. ఒక లెక్చరర్ చేతిలోంచి ప్రొఫెసర్ చేతిలోకి పంపినట్టుగా పంపుతున్నావు. వీళ్ళకి భూమి పాలన అంటే ఎంత, ప్రపంచాన్ని పరిపాలించగలరు, సంతోషం. మళ్ళీ అది కూడా చూసుకోవాలి వాడు. దుర్యోధనుడు గొప్పవాడే, వాడిలో తప్పు లేదంటే అక్కడ ఉన్నాడు భీముడు, రేపొద్దున మళ్ళీ ఆయనతో ప్రమాదం రాకుండా చూసుకోవాలి. అందుకని మంచి రాజకీయవేత్త ఆ లేచిన వాడు అనమాట, అద్భుతమైన వాడు వాడు వాడు. అందుకని వాడు లేచి ఏమన్నాడు అనమాట, అంత జాగ్రత్తగా, ఓ పక్కన దుర్యోధనాదులు గొప్పవాళ్ళు లోటు లేదన్నాడు, నీ తప్పు లేదు, మీకు మీకు దాయాదులకి పడలేదు కాబట్టి యుద్ధం వచ్చిందన్నాడు. ఆ సమయంలోనే వెళ్ళామన్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పరమ పూజ్యులైన పాండవుల చేతిలో పెట్టి పెడుతున్నావు. ఈ ధర్మరాజు సాక్షాత్తు ధర్మదేవత, ఇతడు కరుణాస్వరూపుడు, ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తాడు అంటూ ప్రేమగా పొగిడి, మహారాజా నువ్వు వెళ్ళడం మాకు ఇష్టం లేదు కానీ తప్పదంటున్నావు కాబట్టి వెళ్ళమంటున్నావు, నీవు వెళ్ళవచ్చు, నీవు నిష్పాపుడవు అన్నట్టు మొత్తం మీద పౌరులందరూ కూడా అంగీకారం తెలిపినట్టయింది. అమ్మయ్య, మీ అందరి అనుజ్ఞ పొందాను, ఇక నాకు నిశ్చింత అని కొలువు తాలించి కంఠం గద్గదమవుతూ ఉండగా, ఎందుకంటే ఇంతకాలం పరిపాలించాక ఈ పదవి ఇవ్వాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక ఆయన రిటైర్ అయిపోయాడు. ఆ రిటైర్ అయ్యేటప్పుడు ఆయన ఇంటికి వచ్చేదాకా ఒకటే బెంగ, ఇంకొక రెండేళ్ళు చేస్తే, ఇంకో రెండేళ్ళు చేస్తే ఇంకో రెండేళ్ళు అనిపిస్తూనే ఉంటుంది. మానవుడు ఎక్కడికక్కడే తృప్తి పొందాలి, అందుకే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అన్నారు, ఉత్తినే అన్నారా, ఏ పెచ్చది, ఎంతకాలం సంపాదించినా ఎంతకాలం పదవిలో ఉన్నా ఈ దిక్కుమాలం రిటైర్మెంట్ అనేది మహాబాధ. ఏదో లాంటి జ్ఞానులకైతే ఆ బాధ అనిపించదు అనుకోండి, చెప్పొచ్చేది అది. ఈ ధృతరాష్ట్రుడికి వెళ్లాలని ఉంది కానీ ఏకఛత్రాధిపత్యంగా అందులో వీడికి తిరుగు లేకుండా ఉంది. ఎవడొచ్చినా వీడే రాజు, రాష్ట్రపతి వీడే, దిక్కుమాల గొడవ, ఎవడు ప్రైమ్ మినిస్టర్ అయినా రబ్బర్ స్టాంప్ కానీ ఒకటి అక్కడ వారేసినట్టుగా ధర్మరాజాదులు ఈయన చెప్పినట్టే వింటున్నారు. అటువంటి రాజ్యం వదలడం కష్టం కనుక వీళ్లతో చెబుతున్నప్పుడు కంఠం గద్గదం అయ్యిందిటి పాపం. కొంచెం అంతఃపురానికి వెళ్ళాడు, విదురుణ్ణి పిలిచాడు. విదురా, ఇంకా అడవికి పెడతానంటే ఎన్నిసార్లు చెబుతావయ్యా, రోజుకోసారి పెడతా పెడతానంటావు, వెళ్ళిరా అన్నాడు ఆయన. అప్పుడు విదురుడి దగ్గర ఈయన ఆటలు సాగవు, కార్తీక పూర్ణిమ దాకా ఆగుతానన్నట్టు. మళ్ళీ అప్పటిదాకా ఎందుకో, ఈలోపు ఏమన్నా టీఏడీఏలు పెంచుతారా పెన్షన్కని? అదేం కాదయ్యా, నా కుమారుడు తన సోదరులతో చచ్చిపోయాడు, ఇంక భీష్మ ద్రోణాదులు మహానుభావులు వాళ్ళు పోయారు, మా సోదరుల వరస అయ్యే బాహ్లికుడు చచ్చిపోయాడు. బాహ్లికుడు అంటే శంతనుడి తమ్ముడు. ఆ బాహ్లికుడి కొడుకు సోమదత్తుడు, ఆ సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. భూరిశ్రవుడిని సాత్యకి చంపిన విషయం మీరు ద్రోణపురంలో వినే ఉంటారు. ఇంతమంది వీరులు ఒక తరం తరమంతా మా కళ్ళ ముందు వెళ్ళిపోయింది. ఇంతమంది చచ్చిపోయారు, వీళ్ళందరికీ తర్పణలు ఇచ్చి శ్రాద్ధాలు పెట్టి దానాలు ఇచ్చి అగ్రహారాలు దానం చేసి వాళ్ళ పేర్ల మీదుగా వెడితేనే నాకు మోక్షం, నాకు తృప్తి. ఒక్కసారి ధర్మరాజు దగ్గరికి నా దూతగా వెళ్ళి ఈ దాన ధర్మాదులకి శ్రాద్ధాలకి కావలసిన క్యాష్ అడిగి అనుమతి తీసుకురా అన్నట్ట. వెంటనే విదురుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. కేవలం పాండవులు ఐదుగురు కూర్చున్నప్పుడు మాత్రమే రావలసిన ప్రసక్తి కనుక ఇంకా మిగతా వాళ్ళని బయటికి పంపేసి, ధర్మరాజా, మీ పెద్దనాన్నగారు ఇప్పటికే అనుజ్ఞ పుచ్చుకున్నాడు కానీ ఎందుకు ఆగాడో తెలుసా? నాకు తెలియదు అన్నట్టు. ఈయన శ్రాద్ధ కర్మలు చేసి దాన ధర్మాలు చేసి వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. కార్తీక పూర్ణిమ నాడు చేస్తే చాలా మంచిది, ఆ పూర్ణిమ పరమ పవిత్రమైనది, దేవతలు భూలోకానికి నిత్యం తిరిగే కాలం అదొకటట. రోజు రోజంతా సూర్యోదయం నుంచి మళ్లీ సూర్యోదయం దాకా, అనగా కార్తీక పూర్ణిమ ప్రారంభం నుంచి మళ్లీ పాడ్యం వచ్చేదాకా ఏకధాటిగా స్వర్గం నుంచి భూలోకానికి దేవతలు తిరుగుతూ ఉంటారు సంవత్సరానికి 2 రోజుల పాటు. అటువంటి 2 రోజుల్లో ఒకటి కార్తీక పూర్ణిమ, 2వది వసంత పూర్ణిమ. ఈ 2 పూర్ణిమలు అంటే దేవతలకు ఇష్టం. ఆ కాలంలో భూమికి రావడం కాదు, వస్తారు సహజంగా అప్పుడప్పుడు, కానీ మొత్తం అంతా కట్టగట్టుకొచ్చి 24 గంటల పాటు భూమి మీద ఉంటారన్నమాట. ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా అలా ఉండిపోతారు ఏకదాటిన కదలకుండా. ఆ కాలంలో శ్రాద్ధాలు చేస్తే మంచిది. అందుకే మీ తండ్రి నీ దగ్గరికి పంపాడు, కావలసిన డబ్బులు అవి కావాలి కదా, అగ్రహారాలు దానం చేయడానికి నీ అనుమతి కావాలనగానే ఆయన చిరునవ్వు నవ్వి, రాజ్యమంతా మా పెదనాన్నది, మా దగ్గరే ఉంది, ఆయన ఎవరికి కావాలంటే వారికి దానం చేసుకోవచ్చు, ఏం చెయ్యాలంటే చెయ్యొచ్చు, దానికి నా అనుజ్ఞ అక్కర్లేదన్నాడు. అర్జునుడు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. పళ్ళు పటపట కొరికేశాడు భీముడు లేచిపోయాడు. ఒక్కసారి లేచిపోయి ఈ భీముడు ఆగ్రహోదగ్గురుడైపోయి ఈ లేవబోతుంటే అర్జునుడు చూసి, విదురుడు వింటే బాగుండదు కూర్చో అని ఇలా కూర్చోబెట్టాడు. అర్జునుడు కూడా బలవంతుడే, అంత భీముడిని కూడా భుజం మీద చేసి ఒక్కసారి కూలేసి అట్టు కూర్చోలు కుదా అన్నాడు పలకనివ్వకుండా. భీముడు మళ్ళీ అని చూసి లేవబోతుంటే మెల్లిగా ఎవ్వరికీ వినపడకుండా, అంటే విదురుడికి వినపడకుండా చెవిలో అన్నట్ట, అన్నయ్యా ఏమిటి దురాగ్రహం, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు పెద్ద తండ్రి ఎంతకాలం బ్రతుకుతాడు, రేపేమో అడవికి వెళ్ళిపోతాడు, అడవికి వెళ్ళిపోయే ముందు ఆఖరి కోరిక కూడా తీర్చలేదని అప్రతిష్ట మనకెందుకు, ఆ పుణ్యాత్ముడిని వెళ్ళనియ్యి తండ్రి అయినా, అంచేత దానం చెయ్యనియ్యి, ఇప్పుడు నువ్వు ఆగ్రహోదగ్గురుడు అయితే లోకమంతా మనల్ని ఆడిపోసుకుంటుంది, అది ధర్మము కాదు, నాకు అది ఇష్టం లేదు, నువ్వు కూర్చో అన్నట్ట. ఈ మాటలు ధర్మరాజు చాలా తెలివినవాడని చెప్పాను కదా, మహారాజు అలాగే ఉండాలి. ఈ విదురుడితో ఇటు మాట్లాడుతూనే ఈ చెవిలా పారేసి ఈ సీక్రెట్స్ అని వింటూనే ఉన్నాడు. వెంటనే అర్జునుడికి సలా చూసి అన్నట్ట, సైగ చేసి సంతోషం అన్నమాట, నీ మాటలు విన్నానరా, నాకు ఆనందం కలిగించే మాటలు చెప్పావు అని సైగలు చేశాడు. ఇది విదురుడికి తెలియటంలా, కేవలం ఇతే అంత జాగ్రత్తగా వినాలి, చెవులు అలా ఉన్నవాడు రాజవుతాడు. అంతేగాని ఏమండో అని పిలిస్తే ఏమిటి నన్ను తిట్టావా, ఈ మధ్య నిజంగా జరిగింది లేదని చెప్తున్నాను, ఇందులో సందేహం లేదు, చెప్పవలసిందే కూడా చెప్పేస్తున్నాను వేదికైనా సరే. ఏమండోయ్ కాస్త ఇలా రండి, ఆ పిండం అక్కడ పెట్టండి అన్నాడు ఓ పురోహితుడు తద్దినం పెడుతూ ఆ కర్త చేత. ఇంతగా ఆయన అన్నది ఏమిటంటే పిండం అక్కడ పెట్టమని, ఆయన నన్ను ఉండ అంటావా అని లేచిపోయిన కర్మ అలా వినపడింది మరి ఆయనకి, చెవులు వినబడపోతే. ఇలాంటి వాడు రాజ్య పరిపాలన చేస్తే కొంపలు ములిగిపోతాయి, చాలా ప్రమాదం అది. పుర్రె అంటే గొర్రె అనొచ్చు, గొర్రె అంటే పుర్రె అంటావా అనొచ్చు, లేదా ఇంకేదన్నా అనొచ్చు. అందుకే మహారాజు అన్నవాడికి ఈ పటుత్వం ఉన్నంతకాలమే రాజ్యపాలన చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది, అది తగ్గిందా ఇంకా వాడు అడవికి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అన్నింట్లో నాకు చెప్పారు పూర్వం. ఇవన్నీ విని సంతోషించిన సమయంలో ఇంకా భీముడు విదురుణ్ణి చూసి, అర్జునుణ్ణి చూసి, ధర్మరాజు సంతోషం చూసి తట్టుకోలేకపోయాడు. అర్జునుడు ఎంత చెప్పినా సరే, అర్జున నన్ను వారించకు, మును చేసిన యవి చాలవే వినుగాంగేయాది బంధు వితతికి, తగంకను శ్రాద్ధం బులు వలసిన మనము తగమే చేయ దుష్టమతి అతడేలా. ఇంతకు పూర్వం వీడు చేసిన దాన ధర్మాలు సరిపోవా, ఇంట్లో కూర్చుని గుడ్డాడు రూపాయి సంపాదన లేకుండా తెగ తినేసి మన మీద పడి రోజు కుండలు కుండలు లాగిస్తున్నాడా, దాన ధర్మాలు అంటాడా, అత్త సొమ్ముకి అల్లుడి దానం అన్నట్టుగా మన సొమ్ము పట్టుకెళ్ళి దాన ధర్మాలు చేస్తాడా, మును చేసిన ఎవి చాలవే, ఇంత పూర్వం చేసిన సరిపోయి మళ్ళీ కొత్తగా చెయ్యాలా, గుర్రం గుడ్డిదైన దానాకి తక్కువ లేదన్నారు. అందుకే ఒకవేళ గాంగేయుడు బాహ్లికుడు ఇలాంటి పుణ్యాత్ములకి శ్రాద్ధాలు పెట్టాలంటే మనం పెట్టలేమా, వీడు పెట్టాలా, ధర్మరాజు లేడా, నేను పెట్టనా, కాబట్టి మనం చేద్దాం పిండ ప్రదానం. దుష్టమతి అతడేలా, ఈ దుర్మార్గుడు ఎందుకు, ఎంత కసి కక్కేశాడు బయటికి ఆ దుష్టమతి వాడెందుకు, వాణ్ణి వాడి కొడుకుల్ని తలుచుకుంటే చాలు నా శరీరం రక్తపు పోటు పెరిగి ఆగ్రహోదగ్రం అయిపోతున్నది, ఒళ్ళు మండిపోతున్నది. ఏం అర్జున నువ్వు మర్చిపోయావా, ఈ ధర్మరాజు మర్చిపోయాడా, ఈ విదురుడు మర్చిపోతే మర్చిపోవచ్చు కాక పక్షపాతం వల్ల, మరచితే అతడు మనలన్ పరచిన బన్నములు భీష్మ బాహ్లిక ముఖులు అత్తరి ఎటబోయిరి వారల నెరుగమే మనము అట్టి బంధులేటికి మనకు. మరిచిపోయావా ఆ దుర్మార్గుడు మనకి చేసిన అన్యాయం, ఈ ధృతరాష్ట్రుడు ఎప్పుడు లేడా, ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కొమ్మక్కయ్య కదా మనల్ని చంపడానికి ప్రయత్నించారు, ఎంతెందుకు సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీష్మ బాహ్లిక ముఖులు అత్తరి ఎటబోయి ఎక్కడికి పోయారయ్యా వీళ్ళంతా, అందుకే చచ్చారు దిక్కుమాలిన చావు, ఇప్పుడు వీడికి భీష్ముడి మీద కూడా మండిపోయింది. తద్దినం అనేసరికి బాకిలికుడు ఏమయ్యాడు, భీష్ముడు ఏమయ్యాడు, వీళ్ళంతా అనాడు లేరా, వీళ్ళంతా ఒక్కళ్ళు కూడా ఇది అధర్మం అన్నారా, మనల్ని ఎంత అన్యాయం చేశారు, అసలు వాళ్లతో మనకెందుకు బంధుత్వం, ఇటువంటి బంధువులు కూడా బంధువులేనా, వీళ్ళకి శ్రాద్ధం పెట్టడం దండగా, మొత్తం డబ్బులు దండగా, దాని బదులు హాయిగా ఎవరైనా దారిన పోయే భిక్షుకుడికి ఇంత అన్నం పెడితే పుణ్యం చే అన్నట్ట. అప్పుడు అర్జునుడు ఎంత మాటనేసో తొందరపడి, దుర్యోధనాదులలో లోపం ఉండొచ్చు, ధృతరాష్ట్రుడు తండ్రి అనే విషయం మర్చిపోతున్నావు నువ్వు, మనం మనకి అదో పక్కన పెట్టు. మహానుభావులైన భీష్ముడు, ఆయనతో పాటు ఉన్న కొంతమంది ప్రముఖులు, వాళ్ళకి ధర్మం తెలియక కాదు, ధర్మమేమిటో అధర్మమేమిటో వారికి బాగా తెలుసు. ఆనాడు మాట్లాడలేని స్థితి వారిది, ఆ విషయం నీకు తెలుసు మనస్సులో. అయినా తొందరపడి అగ్రహోదగ్గురుడు అవ్వడం వల్ల ఇలా పలికి కోపం వచ్చిన వాడు ఏ మాటైనా అంటాడు, అందుకే క్రోధం మహాపాపం అన్నారు. నీకు ఇష్టం లేదనుకో, నువ్వు మాట్లాడుకోరుకో, నాకు కూడా నా వాటా డబ్బు ఉంది, నా వాటా డబ్బు, ఇంతవరకు వాటా డబ్బు ఎప్పుడన్నా అనుకున్నారు అసలు పాండవులు? మొట్టమొదటిసరిగా ఈ అర్జునుడికి కూడా కొంచెం బాధ కలిగింది. అన్నయ్య, నా వాటాకు వచ్చిన సంపద ఏదైనా ఉంటే ఆ సంపదంతా ఇచ్చేసేయి, ఈ భీముడి సంపద ఇవ్వకు, ఆ సంపదని పెదనాన్నగారు దాన ధర్మాలే చేసుకుంటాడో లేక పంచిపెట్టుకుంటాడో అడవికే పట్టి కడతాడో అనగానే, నాయన ఎంత అద్భుతమైన మాట అన్నవరా అన్నట్ట. నేను అదే మాట అంటున్నాను, నా ఇంటి ధనముగై కొన్ని చేయగలాడం మహీసు చిత్తము సంతోషాయత్తంబుగా వేగమపోయి అనగా చెప్పుమవు విభుడు ప్రియమందన్. ధర్మరాజు అర్జునుడు ఒకే రకమైన మనస్సు కలిగిన వారు ఎక్కువ భాగంలో. అర్జునుడేమన్నాడు, నా వాటాధనాన్ని తీసుకుని అది తన దాన ధర్మాలు చేసుకుంటాడు, ఆ మహారాజు గారికి ఆనందం కలిగించేటట్టుగా విదురా వెళ్ళి ఈ విషయం చెప్పు అనగానే, ధర్మరాజు నేను అంతే, నాకు ఇక వేరే ధనమక్కర్లా రాజ్యమక్కర్లా, నా వాటా సొమ్ము కూడా ఇచ్చేస్తున్నాను, మా ఇద్దరిది పుచ్చుకుని ఆయనకి కావలసిన రీతిలో దాన ధర్మాలు శ్రాద్ధాధికారాలు నెరవేర్చవచ్చు అని భీముడికే చూశాడు. భీముడు ఒక్కసారి కూలైపోయాడు, వాటా పేరు వచ్చేసరికి భీముడు ఒక్కసారి వెంటనే తలబడిపోయాట. సరే మీ ఇష్టం, నేను మాత్రం కాదంటానా, ఏదో ఒక కోపం వచ్చింది నాకు, అయినా మా వాట ఏమిటి నీ వాట ఏంటి, నాకంటూ ధనం ఎక్కడుంది, నా సమస్తం నువ్వే అని వెళ్ళి ధర్మరాజు గారికి వ్యతిరేకంగా రవ్వంత మాట్లాడలేడు. ఆ ఒక్క ధర్మం ఉంది కాబట్టే పాండవులు చివరిదాకా నిలబడ్డారు. ఎంత కోపం వచ్చినా అయితే విడిపోదాం అనలా, ఇప్పటి వాళ్ళైతే కోర్టుకు పోతారు, అలా అనలేదు. సమస్తం నీ ఇష్టం అన్నాడు ఆ పూజ్యుడు. ఇప్పుడు విదురుడి కేసి తిరిగి ధర్మరాజు, మహాత్మా నీకు అన్నీ తెలుసు, నాన్నగారి ఇష్టమే ఇష్టం మా ఇష్టం, భీముడు ఇలా అన్నాడని ఏమనుకో, ఎందుకో తెలిసినా భీముడు ఎందుకు అన్నాడో నీకు తెలుసు నాకు తెలుసు, అడవిలో అతడు పడిన పాట్లు, ద్రౌపది పడిన పాట్లు, ప్రత్యేకంగా భీముడిని చంపడానికి వాళ్ళు చేసిన పన్నాగాలి, మిగతా వాళ్ళకంటే ఎక్కువ కోపం ఎందుకు ఉంటుందంటే చిన్నప్పటి నుంచి విషం పెట్టారా, గంగలో తోయించారా, పావులతో కాటేయించారా, ఎప్పుడు భీముడి మీదే పడ్డారు ఎక్కువ భాగం అంతా. కాబట్టి ఈ భీముడికి వాళ్ళు చేసిన అన్యాయాలు గుర్తుకొచ్చి అలా అన్నాడు తప్ప అతడు నిక్కంబగు క్రోధంబున పలికిన వాడు కాడన్నాడు. అది నిజమైన కోపంతో పలికినవి కావు, అతని బాధలా అనిపించింది, పట్టించుకోవద్దు అనగానే ఈయన బయలుదేరేట. వెళ్ళి ధృతరాష్ట్రుడికి అంతా చెప్పి, ధర్మరాజు లాంటి ఉత్తముడి పాలనలో నువ్వు ఉన్నావయ్యా రాజా, నీ మాట వినగానే సంతోషంగా ఒప్పుకున్నాడు అని అన్నీ చెప్పి, కొంచెం చెప్పి చెప్పకుండా భీముడు అన్న మాటలు చెప్పి, భీముడికి కొంచెం తెక్కెక్కువ కోపం ఎక్కువ, మదం ఉంటుంది అప్పుడప్పుడు, ఆయన ఏమన్నా అన్నా మనం పట్టించుకోకూడదు, ఏమన్నాడో పూర్తిగా చెప్పలా, ఏదో చూచేయిగా చెప్పి, భీముడు కాస్త కాదంటూ ఉంటాడు అయినా మనం పట్టించుకోక్కర్లేదు, ఎందుకంటే అతనికి కోపం ఎక్కువ మదం ఎక్కువ, అలాంటి వాడన్నా మనం పట్టించుకుంటామా, మనకి ధర్మరాజు ముఖ్యం అన్నాడు. అప్పటికే ధృతరాష్ట్రుడికి తెలుసు ఏమన్నాడో ఊహించుకున్నాడు. అయినా యుధిష్ఠిరుడి మాటలే తనకి ప్రామాణ్యం గనక శ్రాద్ధాదులకి సిద్ధమై ధౌమ్యుడి వంటి పురోహితుల్ని, మహానుభావుల్ని, పూర్వులున్న పెద్దలందరినీ పిలిపించాడు. కార్తీక పూర్ణిమ పవిత్ర దినం వచ్చింది, వెంటనే దగ్గరలో ఉన్న నదీ తీరానికి, యమునా నదీ తీరానికి వెళ్లారు. అందరినీ కూర్చోబెట్టాడు శ్రాద్ధకర్మలకి వరస్సగా, ముందు భీష్ముడికి, ఆ తర్వాత ద్రోణాచార్యుడికి, బాహ్యలికుడికి, ఆ బాహ్యలికుడికి ఒక కొడుకు సోమదత్తుడికి, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడికి, ఆ తర్వాత తన కొడుకులు వరసగా నూరుగురికి, ఈ నూరుగురు అయ్యాక వీళ్ళ పిల్లలు చచ్చిపోయిన లక్ష్మణ కుమారుడు, దుశ్శాసన కుమారుడు మొదలైన వాళ్ళకి, ఇంకా భటులకి, అందరికీ పేరు పేరున ఓ రోజు రోజంతా మొదలుపెట్టి చేసి ఇలా సాగట్లయితే 15 రోజులు చేసేట మొత్తం. ఒకళ్ళ ఇద్దరటండి, మా ఇద్దరు కూడా ఈయనేమో రిటైర్ అయిపోయి ముసలాడైపోయాడు. 100 మంది పిల్లల పేర్లు చెప్పేసరికి ఆ పిండం పెట్టడానికి ఈయన గండం అయిపోయింది. ఇంకా 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 గోత్రనామాలు వస్తూనే ఉన్నాయి. ఇన్న క్షౌహిణిల సైన్యం, ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్పాలి, తక్కిన వాళ్ళందరికీ సామూహికం. అందుకని కార్తీక పూర్ణిమ నుంచి అమావాస్య వరకు శ్రాద్ధాలు నడుస్తూనే ఉన్నాయట. ఈ 15 రోజులు ఈయన 1 రూపాయి దానం చేసేవట ధృతరాష్ట్రుడు. ధర్మరాజు ఏమన్నా అంటాడేమోనని వెంటనే ధర్మరాజు, ఏమయ్యా రూపాయి ఏమిటి, చెయ్యి 10 అని 10 ఇచ్చేవట. ఇలా ఒకళ్ళని మించి ఒకళ్ళు పంపుతూ ఉండగా దానాలు చేసేశాడు. అతులిత రత్న కాంచన గవాస్య విభూషణ వస్త్ర కన్యకాక్షితి ముఖ వస్తు దానములు కీర్తన కెక్కగా అవ్విభుండు సువ్రతుడయి చేసే పంచదశ వాసరముల్ నిజ దాన లౌల్యమ ప్రతిహత వృత్తి చల్ల విని పాండు సుతాగ్రణి ప్రీతి వందగన్. సాటిలేని మూల్యం కట్టడానికి వీలు కాని రత్నాలు అనర్ఘరత్నాలు అంటారు. అర్ఘరత్నము అంటే వెల కట్టదగిన రత్నాలు. ఇదో 1000 రూపాయలు ఈ రత్నానికి అని రేటు పెట్టగలిగితే అర్ఘం. అలా రేటు పెట్టడానికి వీలు కాని అమూల్య రత్నాలు అనర్ఘరత్నాలు. అటువంటి రత్నాలు, బంగారాలు, గోవులు, అశ్వాలు, ఏనుగులు, అగ్రహారాలు, గుమ్మడికాయలు, కూరగాయలు, ఇంకా సువర్ణదానాలు, వెండి దానాలు, అవి ఇవి అని తేడా లేకుండా భూదానము, కాంచనదానము, భవనదానము లెక్క లేకుండా చేస్తూనే ఉన్నాడు. ఎన్ని రోజులు? పంచదశవాసరములు, 15 డేస్ ఏకంగా అమావాస్య వచ్చేదాకా ఏకధాటిగా చేస్తూనే ఉన్నాడు. ఇంకా దానానికి అర్థం లేకుండా చేసేసాడు. ఈ విన్న వాళ్ళందరూ సంతోషించారు. అంతకంతకీ మహానుభావుడు ధర్మరాజు డబ్బు పంపుతూనే ఉన్నాడు. అమావాస్య నాటికి సంపూర్ణ స్నానం చేసి పవిత్రంగా తిరిగి నగరానికి వచ్చాడు. నాయన ధర్మరాజా, నీ కరుణ వల్ల, మామూలు కరుణ నాయనా నీది, ఏ తండ్రికి ఏ కొడుకు ఇచ్చాడు ఇలా దానం చెయ్యమని? నా కొడుకుంటే కూడా ఇలా ఇచ్చేవాడు కాదు, నువ్వే ఇచ్చావు. నీ ధర్మమానని అందరికీ సద్గతులు కలిగేలాగా చేశాను. ఇంకా చచ్చిన వాళ్ళ గురించి నాకు బెంగలేదు. ఎందుకంటే ఇంతకు పూర్వం వాళ్ళు ఏదన్నా దుర్మరణం పాలవటం వల్ల దుర్లోకాల్లో ఉంటే, ఈ దానం వల్ల, ఈ పిండాల వల్ల, ఈ తర్పణాల వల్ల నరకాల నుంచి స్వర్గానికి పోతారు. యుద్ధంలో చచ్చినవాడు వీరస్వర్గానికి వెడతాడు, కానీ ఎక్కువ కాలం ఉండదు వీరస్వర్గం. ఈ వీరస్వర్గం స్వల్పమయ్యి వాళ్ళు పొరపాటున చేసిన పాపములకు నరకాలకి పోయి ఉంటే, ఈ అద్భుత దానముల వల్ల, తర్పణాల వల్ల, ఈ కర్మకాండల వల్ల వాళ్ళు తిరిగి స్వర్గానికి పోతారు. ఇంకా నేను ప్రయాణమై వెళ్ళిపోతున్నాను. మార్గశీర్ష పాడ్యమి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఎందుకు చెబుతున్నానంటే, దీనికి అనువాదం చేస్తున్నటువంటి తాత్పర్యాలు రాసేవాళ్ళు, వ్యాఖ్యానం రాసేవాళ్ళకి కూడా కొంచెం బాగా జాగ్రత్త ఉండాలి. కార్తీక పూర్ణిమ నాడు మొదలెట్టట ఈయన దానం. ఎన్ని రోజులని చెప్పారు? పంచదశ వాసరములు అంటే 15 రోజులు. ఆ తర్వాత పాడ్యమి నాడు ప్రయాణం అయ్యాడంటే అర్థం ఏమిటి? కార్తీక మాసం అయిపోయినట్టే కదా అమావాస్య అయ్యాక, మార్గశిర మాసం వస్తుంది. కానీ తాత్పర్యం రాస్తున్న పెద్ద మనుషులు, వ్యాఖ్యానం రాయించిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆశ్వయుజ పాడ్యమి నాడు బయలుదేరాట. ఏమిటి అసలు రాయటం, అర్థం అర్థం లేకుండా. అప్పుడప్పుడు పద్యాలు చదువుతున్నప్పుడు కింద తాత్పర్యం ఎలా రాశారో అని చూస్తుంటాను కొంతమందిని. భయం వేస్తుంది. అందుకే నేను ఎప్పుడు నా స్వయం ప్రతిభతోటే నా తాత్పర్యం నేనే చూసుకుంటాను. కారణం అది, అలాంటి వాళ్ళ తప్పుడు తాత్పర్యాలు ఒక్కోసారి, తమ స్వయం ప్రతిభ లేని వాళ్ళు ఇతరుల తాత్పర్యాల మీద ఆధారపడతారు, వాళ్ళ వ్యాఖ్యలు ప్రమాదం తెచ్చిపెడతాయి. కొంచెం జాగ్రత్త పడమని, అంతకంటే లేదు, నేను ఎవరిని తిట్టడం కోసం చెప్పట్లా, అవసరము లేదు నాకు. ఇటువంటివి కొన్ని ప్రమాదములు ఉంటాయి కాబట్టి చెబుతున్నాను. ఇలాంటివి నేను భాగవతంలో చూశాను, భారతంలో చూశాను. అయినా అంత గొప్ప అద్భుతమైన గ్రంథములు లోకములకు ఇచ్చిన ఆ పుణ్యాత్ములు ఎప్పుడూ పూజనీయులే. వాళ్ళని ఎప్పుడూ మనం గౌరవించవలసింది. ఎందుకంటే ఏ వంకతో అయితేనే మనకి పుస్తకాలు లోకానికి ఇచ్చారు. అందువల్ల వాళ్ళని గౌరవించాలి. ప్రతిపదాత్మతాత్పర్యాలు రాసినటువంటి వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త పడితే మంచిదని చెప్పడం కోసం చెప్పడం తప్ప. మొత్తం మీద మార్గశీర్ష పాడ్యమి నాడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎందుకు బయలుదేరాడు? అప్పటిదాకా ఆగాడంటే మాసానాం మార్గశీర్షోహం. శ్రీకృష్ణుడు మాసములలో మార్గశిర మాసం తానన్నాడు. తపస్సుకు వెళ్లే వాళ్ళకి మార్గశిర మాసం చాలా గొప్పది. మీకు కొన్ని మాసములలో యాత్రలకు వెడితే పుణ్యమని, తపస్సు చేసుకోవడానికైతే కొన్ని మాసములు మంచివని వామకేశ్వర తంత్రం అనే మంత్రశాస్త్రంలో చెప్పారు. మీరు ఎప్పుడైనా ఖడ్గమాల చదివితే కింద ఏమనిస్తాడు? ఇది ఉమామహేశ్వర సంవాదే వామకేశ్వర తంత్రే అని ఇస్తున్నాడు. ఆ వామకేశ్వర తంత్రం అనేది పెద్ద గొప్ప మంత్రగ్రంథం. అది కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ గ్రంథం గురించి, అమ్మవారు ఉపాసన చేసేవారు ఆ గ్రంథం గురించి తెలుసుకోవలసింది. ఆ తంత్రశాస్త్రాల్లోనూ, తర్వాత యాజ్ఞవల్క్య స్మృతిలోనూ, పరాశర స్మృతిలోనూ కూడా తపస్సుకు వెళ్ళేవాడు మార్గశిర మాసంలో వెళ్లాలని, తీర్థయాత్రలకి బాగా తిరగాలనుకున్న వాళ్ళకి చాతుర్మాస్యకాలం గొప్పదని చెప్పారు. ఆషాఢము, ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి మనకి చాతుర్మాస్యం మొదలవుతుంది. మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి వరకు ఉంటుంది. ద్వాదశి నాడు స్వామి లేస్తాడు, దాంతో ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలము తీర్థయాత్రలకు వెళ్ళినా లేదా ఒక చోట కదలకుండా చాతుర్మాస్య దీక్షతో ఇలా పురాణాలు విన్నా ఇంక వారికి పునర్జన్మ ఉండదన్నమాట. అందుకే రేపు నైమిషారణ్య యాత్ర మంచి భాద్రపద మాసంలో పెట్టాను. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 250 మందితో పెడుతున్నాం. నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. ఓపికన్న వాళ్ళు ఆ సమయంలో అక్కడికి వచ్చి వినండి. రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరైనా, ఇప్పుడు అవకాశం లేకపోయినా ఏదైనా అవకాశం దొరుకుతుందేమో సుశర్మ గారిని అడగండి. ఇక ఈ ప్రయాణానికి వెళ్ళగానే ముత్తైదువులు ఎదురొచ్చారు. దారి పొడుగుతా వాహనాలు సిద్ధం చేయించాడు. వాహనాలు వద్దు నడిచి వెడతామన్నాడు ధృతరాష్ట్రుడు. నేను నా భార్య ఇద్దరమే వెడతాం. ఎందుకు మాకు ఈ కానుకలు? దారిలో భోజనాలు వద్దు, దొరికిన కాయ తింటాం. ఎక్కడ కనపడితే అక్కడ నదులలో నీళ్లు తాగుతాం. మాకేం వద్దు, నిర్వాహకులమై వెడతాం, వాహనం లేకుండా పోతాం. అప్పుడు జరిగిందో తమాషా. ధర్మరాజు గారు గొల్లును ఏడ్చి గాంధారి కాళ్ళ మీద పడుతూ ఉంటే, నాయనా మేము ఒక దివ్య మోక్షానికి వెడుతున్న సమయంలో నువ్వు దుఃఖంతో మమ్మల్ని వెనక్కి లాక్కో, ఎందుకంటే ఈ సృష్టిలో ఎవ్వరి వల్ల పొందని ఆనందం ఈ మధ్యకాలంలో నీ వల్ల పొందాను, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఏదైనా ఉంటే మీ అమ్మకి దండం పెట్టుకో అనగానే కుంతీదేవి నా దగ్గరికి రావద్దు ధర్మరాజా అందిట. గాంధారీదేవిని తన భుజం మీద చెయ్యి వేయించుకుని కుంతి ముందు నడుస్తోంది. కుంతి భుజం మీద చెయ్యి వేసి గాంధారి, గాంధారి భుజం మీద చెయ్యి వేసి ధృతరాష్ట్రుడు నడవడం మొదలెట్టారు. అందరూ ఏమనుకుంటున్నారు, ముసలావిడ గుడ్డావిడావిడ అంచేత కళ్ళకు కట్టుకుంది కదా, అందుకని ఆవిడికి కొంచెం దూరం ఊరవతలకి సాగనంపడానికి కుంతి పెడుతోంది అనుకున్నాడు ధర్మరాజు. కానీ కుంతి మనస్సులో ఏముందో గాంధారికి తెలుసు, అందుకే మీ అమ్మకి దండం పెట్టు అంది గాంధారి. కుంతీదేవి నా దగ్గరకి రావద్దంది. కుంతి భుజం మీద చెయ్యి వేసి గాంధారి, గాంధారి భుజం మీద చెయ్యి వేసి ధృతరాష్ట్రుడు ముగ్గురు వెళ్ళిపోతుంటే, అమ్మా నమస్కారం, వాళ్ళని నేను పంపిస్తాను, నువ్వు ఎందుకే శ్రమ పడతావంటే, లేదు నాయన నేను కూడా శాశ్వతంగా అరణ్యంలో ఉండి శరీరం విడిచిపెట్టడానికి వెళ్ళిపోతున్నాను అందట. ఎంత ఆశ్చర్యం అది! నాయన ఏ ముహూర్తంలోనో ఈ భరత వంశంలోకి అడుగుపెట్టాం. ఈ పుణ్యాత్మురాలు గాంధారిని పెళ్ళయి నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచి నేను సేవించాను. మధ్యలో మీ నాన్నగారు మేము అరణ్యవాసానికి వెళ్ళాం, అప్పుడు మీరు జన్మించారు. ఆ కాస్తకాలం తప్ప తక్కిన కాలమంతా మా అక్కగారిని సేవించాను, బావగారిని సేవించాను. ఇంతకాలం వాళ్ళకి నా అవసరం పెద్ద లేకపోయినా సేవించాను. ఇప్పుడు నా అవసరం ఎక్కువ ఉన్నది అడవిలో. నాకు తప్ప ఏకాంతంగా ఎవరికి ఈ పని చెప్పి చేయించుకునే ఓపిక లేదు ఈ అక్కకి. కాబట్టి నేను వాళ్లతో అడవికి వెళ్ళి తపస్సు చేసి శరీరం విడిచిపెడతాను. నన్ను కూడా అరణ్యానికి వెళ్ళడానికి అనుమతి ఇయ్యి. ముందే చెబితే నువ్వు ఒప్పుకోవు గనక ఇప్పటికిప్పుడు చెప్పాను అందిట. ఆవిడంత తెలివైంది. నేను కూడా వెళ్ళిపోతానని ముందే అనుంటే చచ్చిన వెళ్ళవరు వీళ్ళు. అందుకే చివరి క్షణంలో చెప్పింది, లాస్ట్ మినిట్లో ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది అంది అనమాట. ఇంకెవడ ఆపలేడు గనక. అప్పుడు పొందాడు ధర్మరాజు. మామూలు కాదు, దూడ ఆవు వెళ్ళిపోతూ ఉంటే ఏడ్చినట్టు ఏడ్చేట. ఎన్ని కష్టాలు పడ్డావు, భరత వంశంలోకి వచ్చినప్పటి నుంచి నీకేం సుఖమున్నది, భర్తని కోల్పోయావు, మమ్మల్ని అనుక్షణం ఆకలితో అలమటించకుండా కాపాడావు, నువ్వు అలమట పొందావు, మా కోసమే బ్రతికావు, కొడుకు పోయిన దుఃఖంతో ఉన్నావంటే అదేనాయనా, కర్ణుడు చచ్చిపోయినప్పటి నుంచి ఒకటే దుఃఖం. అందుకే నీకు ఒక్క విషయం చెబుతున్నాను విన. ప్రేమగా మెత్తగా ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని ఒక్క పక్కన కూర్చోబెట్టి, ఎందుకంటే గాంధారి ఈవిడ భుజం మీద చెయ్యేసుకుంది, ఈ భుజం తీస్తే వెనకాతలైన కూడా పడిపోతాడు, అందుకని మృదువుగా తొలగించింది అన్నారు ఇక్కడ తిక్కన గారు చిన్న వచనంలో. చాలా మెత్తగా గాంధారి తన భుజం మీద వేసిన చెయ్యి తీసి ఇంకొకళ్ళు ఊత ఇచ్చి ధర్మరాజుకేసి తిరిగి, బాబు నేను పరమపాపం చేశాను, కర్ణుడి గురించి చెప్పకుండా, కానీ నా చేతిలో లేదది, అది దైవలీల. నేను వెళ్ళిపోయినా అందరినీ ధర్మంగా చూడు, కర్ణుడికి పిండ ప్రదానాలు చెయ్యి, అతడు మీ సోదరుడనే ఒక్క విషయం మర్చిపోకు, దుర్యోధనాదుల ఏడలో ఉండే ద్వేషాన్ని కూడా విడిచిపెట్టండి, మేము హాయిగా తపస్సు చేసుకుని వెళ్ళిపోతాం. ధర్మ నిర్వహణ ఆరంభధురీణుడవైన నీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనగానే అప్పటిదాకా దుఃఖం అణిచిపెట్టుకున్న భీముడు గొల్లును గోలబెట్టి అమ్మ కాళ్ళ మీద పడి, ఎందుకమ్మ అసలు మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమన్నావని దెప్పేట.
అయ్యమలాత్మతోడ పవనాత్మ జుడిట్లను ధర్మపుత్రు నీ వెయ్యది యుక్త హేతువుగా ఇమ్మెయి బాసెదు నీదు పల్పునల్ కయ్యము చేసి భూపతిని కాయముల పరిమార్చే తల్లి నీకియ్యన లక్ష్మి ఊది చర్యంపక ఇప్పుడు పాయపాడియే
అమ్మ దగ్గరికి వెళ్ళి ధీరోదత్తుడు దుఃఖం అమ్మంటే అంత ప్రేమ భీముడికి పాపం ఆవిడ అలాగే అన్నం ఎక్కువగా పెట్టాయనికి సగం భోజనం పెట్టేది వండిన దాంట్లో అంత ప్రేమగా చూసేది అందుకని అమ్మా ఇలా అడవికే వెళ్ళిపోవాలనుకుంటే అసలు ఈ రాజ్యం నీకు అక్కర్లేకపోతే ఎందుకు ఈ ధర్మపుత్రుణ్ణి రోజుకోసారి యుద్ధం చెయ్యండి అన్నావు మేము సంధి కోసం వెడుతున్నప్పుడు శ్రీకృష్ణుడితో సంధి కాదు ఆ దుర్యోధనాదులకు ప్రాయశ్చిత్తం జరగాలి వాళ్ళు చావాలన్నావు ఎరా నీ భార్య జుట్టుబుచ్చుకి ఇచ్చిన వాడిని చంపాలనే కోరిక లేదా అని మమ్మల్ని దెప్పావు ఎప్పటికప్పుడు నువ్వు చెప్పిన మాట వల్ల కదా మేము యుద్ధానికి వెళ్ళాం మంచి వీరుల్లో బతకాలన్నావు చివరికి అలాగే యుద్ధం చేసి రాజ్యమంతా సంపాదించాం ఈ రాజ్యమంతా మేము అనుభవించడానిక నీకు ఇయ్యన్న లక్ష్మి డబ్బంతా లక్ష్మి అంతా నీకివ్వడానికి దీనిని స్వీకరించి సుఖాలు అనుభవించక ఈ సమయంలో మా గుండెల్లో చిచ్చు పెట్టి నువ్వు కూడా అడవికి పోతే మేము ఏమైపోతాం రొచ్చుగుంటలో పడిపోమా తల్లి అని గొల్లును గోలబెట్టగానే అప్పటిదాకా మెత్తగా మాట్లాడుతున్నావుడు కళ్ళెర్రజేసి ఏమిరా తప్పు నా మీద పెడుతున్నారా నేను చెప్పింది రాజనీతి ఏమంట కొంచెం కఠినంగా మాట్లాడాలి మాట్లాడితే కానీ వదలడు వీడు అందుకేనమాట భీముడిని వదిలించుకోవడానికి కఠినంగా మాట్లాడింది లోపల ఏడుస్తూ కూడా పాప ఆవిడ అసలు నేను చెప్పాలా ఎవరైనా నీ భార్య చీర పుచ్చుకులాగుతూ ఉంటే పక్క నుంచి ఎవరైనా వచ్చి రే మీ ఆవిడని రక్షించుకొని చెప్పాలా అలా చెప్పించుకునే కొడుకు కూడా కొడుకేనా వాడిని చెప్పు తీసుకుడతారు తప్ప నీ భార్య అన్యాయం పాలయ్యింది గనక యుద్ధం చెయ్యమన్నాను మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఏడిపించారు గనక యుద్ధం చెయ్యమన్నాను వాళ్ళు చావకపోతే మీరు చస్తారు గనక అది నాకు తెలుసు గనక క్షత్రియ ధర్మాన్ని చెప్పాను నేను పరమ పతివ్రతని గనక నా భర్త ఆజ్ఞని పరిపాలించాను ఆయన నాకు ఇదివరకు ఏం చెప్పాడో చెప్పాను ఇది నా తప్పు కాదు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నా డబ్బు కోసం యుద్ధం చేయమని ఎప్పుడన్నా చెప్పానా నాకెప్పుడు వాళ్లతో విరోధం లేదు ఉన్న విరోధం అంతా మీకు వచ్చింది తప్ప అందువల్ల మారు మాట్లాడకుండా యుద్ధం ఎందుకు చేయమన్నావు డబ్బు ఎందుకు సంపాదించావు ఇది నీకు అని నాతో మాట్లాడద్దు హో వెళ్ళి రాజ్య పరిపాలన చేసుకోండి అని ఇంతలో మళ్ళీ భీముడు
వనమున మాద్రీపుత్రులు వెనుబడుటకు తలరితట్లు విక్రమమున్న కొన్గొన కొల్పి తిట్లు వేరల అనూన దుఃఖముల ముంచి అరుగందగునే పోని మా కోసం కాదమ్మా
అడవికి వెడుతున్నప్పుడు ద్రౌపది దగ్గరకు వచ్చామన్నావు ఈ సహదేవుడికి అన్నం అడగడం కూడా చేత కాదు మొహమాటం ఎక్కువ ఈ నకులుడంటే నాకు ఇష్టం వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమని అప్పగించావు నువ్వు అడవికి వెడుతుంటే వాళ్ళు ఏడవరా వాళ్ళు అడవికి వెడితే నువ్వు ఏడిస్తే నీకోసం వాళ్ళు ఏడవట్లేదా కనీసం వీళ్ళనైనా దుఃఖంలో ముంచిపోకుండా ఆగవమ్మా అన్నట్ట అప్పుడు కొంతి అంతగట్టిగా సమాధానం మళ్ళీ ఏమంది నాయనలారా పదే పదే నన్ను ఎందుకు దుఃఖ పెడతారు మీరు గట్టిగా అంటే నేను ఏడ్చి వెనక్కి రావాలి రాజధర్మం మీ చేత చేయించాను అది ఆ ధర్మం ఇది ఈ ధర్మం ధర్మం ఎప్పుడూ కాలమును బట్టి పరిస్థితుల్ని బట్టి ఉంటుంది ఒక దొంగవాడు దొంగతనం చేసిపోతూ ఉంటే వాడిని తన్నైనా డబ్బులు అక్కోవాలి అది అప్పటి ధర్మం ఆ దొంగవాడే ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాడికి అన్నం పెట్టి రక్షించడం తరువాతి ధర్మం కాబట్టి ధర్మం ఎప్పుడు పరిస్థితులకు కాలమునకు అనుగుణంగా ఉంటుంది అని భీముడు కమిలిపోయిన ముఖంతో ఉండడం వల్ల మళ్ళీ అంతలోనే చల్లబడిపోయి
నామది నొండు లేదు విను నవ్వితి నీతని తోడ నీదు లక్ష్మీ మహిమన్ మనం బలరజేసితి ఉత్తమ దానముల్ జనస్తో మనుతంబుగా నడపజూచితి జన్నము కన్నులారా నాకేమి కొరంత నాకుడుగ నెట్లును పోదు నరణ్య వృత్తికి
ఏదో నవ్వులాటకన్నాను ఆయన అంతేగాని నీ మీద నాకు కోపమా కాసేపు మధ్యలో భీముడికి మెల్లిగా చెబితే ఎక్కదు కనుక అలా అన్నాను తప్ప ఇది నవ్వితి ఈతని తోడంది అంత మళ్ళీ వెంటనే మాట మార్చి ఏదో ఇలా అన్నాను నాయన ధర్మరాజా ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను ఈ భీముడు అమాయకుడు మాయలు ఉండవు కల్లాకపటం ఉండదు ఉన్నదంతా ముఖం మీద కక్కడము ధర్మ సూక్ష్మం తెలియకుండా ప్రవర్తించడం తప్ప ఈతడికి నీ లక్ష్మీ మహిమం అందజేయి మీరందరూ కూడా కష్టపడి సంపాదించిన ధనం మాకిచ్చారు, మీ ధనంతో మేము దానాలు చేశాం, ధర్మాలు చేశాం, అవన్నీ ఒక పక్కన పెడితే జనస్తోమయుతంబుగా నడపు జన్నము చూచితి, ప్రజలంతా మెచ్చుకునేలాగా ఉన్న అద్భుత యజ్ఞం నువ్వు చెయ్యడం కళ్ళారా చూశాను. ఆ యజ్ఞ మహిమ నాకు ఆనందం కలిగించింది. ఇంకా నాకేం కొరత లేదు. శరీరం విడిచిపెట్టి అరణ్యమునకు పోయి అక్కడ హాయిగా మోక్షం పొందుతాం. ఇంకా మరొక్క మాట మాట్లాడితే ఒండు మాట్లాడిన ఒట్టనగానే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, వదిలేశారు. అంతఃపుర స్త్రీలారా, ఏడవకండనగానే ద్రౌపదికి ఇక కుంతింటే ప్రాణం. కాసేపు గొల్లును గోలపెట్టింది, సుభద్ర ఏడ్చింది, ఉలూపు ఏడ్చింది, చిత్రాంగది ఏడ్చింది, ఉత్తర కూడా అప్పటిదాకా లేని ఆవిడ ఏడ్చింది. వారందరినీ పేరు పేరు నా సాంత్వనపరిచి వెనక్కి పంపేసిందిట. పాండవులు ఐదుగురు మాత్రం అందరూ వెళ్ళిపోయినా ఇంకొంత దూరం అడవిలోకి వచ్చి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఆ ముగ్గురు మాత్రమే వెడుతూ ఉంటే ఆ సమయంలో మీ ముగ్గురేమిటి, మీ వెనక మేమున్నామంటూ సంజయుడు ధృతరాష్ట్రుడు బయలుదేరాడు. గంగానదీ తీరం వరకు వస్తామని కొంతమంది బ్రాహ్మణోత్తములు కూడా బయలుదేరారు. గంగానదీ తీరం వరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే గంగలో స్నానం చేయించాక బ్రాహ్మణోత్తములు వెనక్కి తప్పుకున్నారు. ఈ ఐదుగురు కూడా ఏకధాటిన అంచెలంచెలుగా ప్రయాణం చేసుకుంటూ, ఎందుకంటే మధ్య రాత్రిపూట ఆగడం పగల ఆక్కుండా ఉండడం, అలా ప్రయాణం చేశారు. దీన్ని కూడా ఏకధాటి అంటారు, కానీ రాత్రి ఆగారు కాబట్టి అంచెలంచెలంటారు. ఇలా ప్రయాణం చేసుకుంటూ కురుక్షేత్రానికి వచ్చారు. ధర్మక్షేత్రమది పరమ పవిత్రం ఆ కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రానికి కూడా నేను ఎంతోమంది భక్తులు తీసుకువెళ్ళాను. అక్కడ ఏ ప్రదేశంలో యుద్ధం జరిగింది, ఎక్కడ గీతాబోధన జరిగిందో, ఎక్కడ ఈ సమంత పంచకం అనే ఐదు మడుగులు పరశురాముడు చేసినవి, దుర్యోధనుడు దాక్కున్నది, తర్వాత సరస్వతీ నది కూడా ఉంది అక్కడ, అక్కడ మాత్రమే కొంచెం పాయి కనపడుతుంది, అవన్నీ కూడా చూపించాం. ఎప్పుడైనా ఒకసారి మాతో యాత్రకు వస్తే అవన్నీ చూస్తారు, లేకపోతే కనీసం కథలో అయినా విని సంతోషిస్తారు. ఆ కథ నేను చెప్పినప్పుడు అక్కడ భాగవతం చెప్పినవి అక్కడ మహిమలన్నీ కూడా ఈ భక్తి టీవీలో కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని ఎపిసోడ్లు భవిష్యత్తులో వస్తాయి, అప్పుడైనా మీరు చూడవచ్చునుగాక. మొత్తం మీద అత్యంత పవిత్రం శమంత పంచకం. ఏను మడుగులు గావించాడు, ఐదు మడుగులు అక్కడ పూర్వం పరశురాముడు. అందుకే ఆ మడుగులకు అంత పవిత్రత. 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసి ఆ నెత్తురుతో మడుగులు చేసి, ఈ నెత్తురు మడుగులు తర్వాత మళ్ళీ వాటిని సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి మెప్పించి శివుడికి పరమభక్తుడు కాబట్టి ఆయన జటాజోట గంగంతో ఆ మడుగుల్ని పవిత్రం చేశాడు. అందుకే అది శివుడి జటాజోటము నుంచి సరాసరి గంగ భూలోకానికి దిగిన దివ్యస్థానం. కురుక్షేత్రంలో స్నానం చేస్తే ఇంకా వాడికి తిరుగుండదు. అన్నిటికంటే కురుక్షేత్రంలో బంగారం దానం గొప్పది. అందుకే అక్కడికి వెళ్ళగానే ధృతరాష్ట్రుడు ధర్మరాజు తనతో పంపిన కొంత బంగారాన్ని అక్కడ వెంటనే దొళ్లదోపుగా దానం చేసేసాడు. మళ్ళీ మిగుల్చుకోలేదు, చెవులు కుండలాలతో సహితంగా దానం చేశాడు. ఇంకెందుకు అక్కడికి వెళ్ళాక బంగారం? అందుకే పిసిని కొట్టుతనం లేకుండా కనీసం ఈ ముక్కు పొడకైనా ఉండనివ్వండి, ఇలాంటి కోరికలు లేవిక. అందుకే వాళ్ళు పూర్తిగా దానం చేసేసారట. క్రమంగా ఆ కురుక్షేత్రానికి కొంచెం దగ్గరలో కేకారణ్యంలోనే, కురుక్షేత్రమే అంటారు దీన్ని కూడా, శతయూపుడు అని ఒక ఆయన ఉన్నాడు, కేకయ్య దేశపు రాజు. పూర్వం కేకయ్య దేశపు రాజుల్లో సహస్ర చిత్ అని ఉండేవాడు. ఈయన గురించి మనకి రామాయణంలో వస్తుంది, తర్వాత బ్రహ్మవైవర్త పురాణంలోనూ, నారద పురాణంలోనూ, వరాహ పురాణంలోనూ వస్తుంది. చాలా గొప్పవాడు ఆ సహస్ర చిత్ అనేవాడు. చాలా కాలం ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నట్ట ఈ కురుక్షేత్రం దగ్గర. ఆయన ఆశ్రమం అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఆయన కొడుకు శతచిత్ అన్నవాడు వచ్చాడు. ఆ తర్వాత ఆ శతచిత్తు కొడుకు శతయూపుడు అనేవాడు అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన రాజర్షి. చాలామందికి తెలియక పెళ్ళైన వాడికి పీఠం ఏమిటంటాడు, అన్నవాడు పిచ్చపీనుగా అన్నమాట వాడు. ఎడవడో దౌర్భాగ్యుడు, సక్రమంగా జన్మించిన వాడు ఎవడో అలాండట. అక్రమంగా జన్మించిన వాళ్ళు, ధర్మశాస్త్ర ప్రకారం జన్మించని వాళ్ళు మాత్రమే ధర్మాన్ని అలా తిడతారు అని నేనల్లా ఇందులో చెప్పిన వాడు చెబుతున్నా. ఎందుకంటే పూర్వం ఋషులు కాని ఎక్కువ మంది పెళ్లి చేసుకునే తర్వాత పీఠస్థాపనలు చేశారని చెప్పానుగా, ఈ శతయూపుడు కూడా అద్భుతమైన పీఠాన్ని అక్కడ స్థాపన చేశాడు. ఆయన చాలా కాలం రాజ్యపాలన పరిపాలన అయిపోయిన తరువాత తన భార్యతో పిల్లాడికేమో రాజ్యం ఇచ్చేసి ఇక్కడికి వచ్చి ఆశ్రమ స్థాపన చేసి శతయూప పీఠము అనే పీఠంతో అక్కడ ఒక ఆశ్రమం స్థాపన చేసుకుని ఉన్నాడు. ఆయనకి ధృతరాష్ట్రుడు వచ్చాడు భార్యాసమేతంగా మరదలితో పాటు అని తెలిసి స్వయంగా వచ్చాట. ఆయన పూర్వం రాజే కదా, అందుకని రాజర్షి ఈ ఆశ్రమంలో నీకు స్వాగతం పలుకుతున్నానని జింక చర్మాలు ఇచ్చి పలహారాలు పెట్టి భోజనాలు పెట్టిన తర్వాత ధృతరాష్ట్రుణ్ణి, ఎక్కడికి వెడతావు, ఇది గొప్ప ఆశ్రమం, ఈ కురుక్షేత్ర ప్రాంగణం చాలా పవిత్రం, కాబట్టి నువ్వు కూడా ఇక్కడే తపస్సు చేసుకోకూడదు అన్నట్టు. కురుక్షేత్రం అంటే మొత్తం 180 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్నది. కురుక్షేత్రం అంటే కేవలం ఆ యుద్ధం జరిగిన కాస్తే కాదు, యుద్ధం కూడా తక్కువ దూరం జరిగిందా, ఆ స్థలం లెక్క పెట్టడానికి చాలా ప్రయత్నం చేయాలి మనం. మొత్తం 28.5 మైళ్ళ ప్రయాణం చేశారట యుద్ధరంగంలో సైనికులంతా. దాన్ని బట్టి ఆలోచించండి, ఎంత సైన్యం ఎంత ప్రయాణం, అదో పెద్ద మైదానం ఆ రోజుల్లో. లేకపోతే 11+7 = 18 అక్షౌహిణీల సైన్యం మరి. అందుకే ఇప్పుడు గీతాబోధ జరిగిన స్థలం నుంచి 28 మైళ్ళు లోపలికి వెళ్ళాలి శతయోపాశ్రమానికి. అక్కడి వరకు అదంతా కురుక్షేత్రమే. అక్కడున్నాడు శతయోపుడు. ఇంకెక్కడికో ఎందుకు వెళ్ళడం, ఇక్కడే ఉండు, ఈ పక్కనేమో మడుగులు ఉన్నాయి, మరో పక్కనేమో సరస్వతి ప్రవహిస్తోంది కదా అనగానే ధృతరాష్ట్రుడు కూడా, ఎవరు అడుగుతారా ఈ మాట అనుకుంటున్నాను, నీ ఆశ్రమం నాకు నచ్చింది, ఇక్కడే ఉంటానన్నాడు. వెంటనే అప్పటికప్పుడు 2 రోజులలో ఈయన కోసం మంచి పర్ణశాల నిర్మించారు. ఆ పర్ణశాలలో ఓ చోటేమో ధృతరాష్ట్రుడు పడుకునేవట, జింక చర్మాలు వేసుకుని, ఒకవైపు గాంధారి పడుకునేది, మరొక కోణంలో కుంతీదేవి, సంజయుడు, విదురుడు, ఈ 5 కూడా 5 మూలల్లోనూ పడుకునేవారు. తెల్లవారుజామున లేచి పక్కనే యమునా నది ఉన్నది, ఆ యమునా నదికి 1-2 మైళ్ళు నడవాలి. నడిచి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని స్త్రీలు కూడా జపతపాలు చేసుకుని తిరిగి వచ్చేవారు. కేవలం 1 పండు తినేవారు, లేదా 1 దుంప తినేవారు. ఎక్కువ దుంపలు తింటే దుంప తెగుతుంది కనుక. ఈ వార్ధక్యంలో అయోమయ స్థితి నుంచి దివ్యస్థితిలోకి వెళ్ళిపోయాడు క్రమంగా. ఇంత పూర్వం తానెవడో ఏమిటో తెలియదు, బండతనం, ఇప్పుడు జ్ఞానంలోకి అడుగుపెట్టాడు. 3 సంవత్సరముల కాలం కఠోర నియమంతో తపస్సు చేశాడని చెప్పారు ధృతరాష్ట్రుడు. అందులో మొట్టమొదటి సంవత్సరం రోజు శతయూపుడి ద్వారా మంచి బోధనలు వినడం, వారు చెప్పిన మాటలు విన్న తర్వాత జపం చేయటం, ఆహారం తగ్గించడం, క్రమంగా బాగా మాంసం తగ్గిపోయింది, చర్మం అలా వేళ్లాడిపోయింది, ఎముకలు వచ్చేసాయి, బాగా చిక్కిపోయాడు, కృశించిపోయాడు. ఇంకా విదురాజులు, ఈయనతో పూర్వం సేవ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అడవుల్లో తిరగడం మొదలుపెట్టారు. ఇలా 1 సంవత్సరం గడిచేలోపు నారదుడు, పర్వతుడు, మొత్తం గడిచింది 3 ఏళ్ళే గుర్తుపెట్టుకోండి. ఆశ్రమవాసంలో ధృతరాష్ట్రుడు అన్నది 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో మొదటి సంవత్సరంలో నారదాదులు వచ్చారు. అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ వ్యాసాదులు వస్తారనుకోండి. నారదుడు, పర్వతుడు ఇద్దరూ కూడా మేనమామ, మేనల్లుళ్ళు. వీళ్ళిద్దరూ అంటే శారీరక సంబంధం కాదు, అదొక విచిత్రమైన దేవ సంబంధం. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు. బ్రహ్మగారికి ముఖసృష్టి నుంచి అహల్య అని ఒక స్త్రీ పుట్టింది. ఆ అహల్యకి ఔరస పుత్రుడు పర్వతుడు. అందువల్ల నారదుడికి అహల్య చెల్లెలు అవుతుంది కదా, చెల్లెలు కొడుకు కాబట్టి ఈయన మేనలుడు అయ్యాడు. అందువల్ల తప్ప నారదుడికి లౌకిక సంబంధాలు ఏం లేవు. ఆ నారద పర్వతులు దేవలుడనే ఋషి ఆయన వేదవ్యాసుని శిష్యుడని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. వరుసగా మహానుభావులు, వైశంపాయనుడు, పైలుడు, జైమిని, దేవలుడు, సుమంతుడు, దాల్భ్యుడు, ఇలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరి గురించి కాశీఖండలో చెప్తాడు, వైశంపాయనుడంతయున్ సుడివడన్ వాడన్ సుమంతుండు, అతిక్లేశం బందిరి పైలజయిమినులు, దుఃఖించన్ మదిన్ దేవలుండు, ఆశాంతంబులు తూచే దాల్భ్యుడు, ఉదరోదగ్రక్షధాక్షోభచే అని వరసగా వీళ్ళ పేర్లన్నీ అక్కడ చెప్పాడు. అందులో ఈ దేవలుడు చాలా అద్భుతమైన వాడు. అసలు ఈతడు రాసిన స్మృతులు ఇప్పటికి కూడా ప్రామాణికమని శాస్త్రం ఒప్పుకుంటున్నది. ఇవేమీ చదవకుండా ఏదో నోటికి తోచిన 2 భారత ముక్కలు చెప్పి, అసలు ద్రౌపది కంటే దిక్కుమాల అనే సినిమా బెత్తడి గొట్లు కట్టుకునే వాళ్ళ గురించి చెప్పేటటువంటి దౌర్భాగ్యులు ఎక్కువ అవటం వల్ల ఇలాంటి మహాత్ముల యొక్క స్మృతులు లోకంలోకి రావటం లేదు. కానీ అత్యద్భుతమైన ధర్మములు చెప్పినటువంటి వాడు ఈ దేవలుడు. అంటే అటువంటి దేవలుడు మౌంజాయనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన సూర్యుడికి ప్రత్యక్షంగా ప్రదక్షిణ చేసిన శిష్యుట. సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రదక్షిణ చేసేట చుట్టూత. అంతటి గొప్పవాళ్ళు ఉన్నారు ఈ సృష్టిలో. అటువంటి ఋషులంతా వచ్చారు ధృతరాష్ట్రుడిని చూడడానికి. కుంతీదేవి లేచి, ఎందుకంటే కళ్ళు కనిపించేది ఆవిడ ఒక్కతే, ఇంకా కనిపించే విదురుడు అక్కడ ఉండడంలా, ఆయన ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడో తెలియడంలా. సంజయుడు ఆ సమయంలో బయట ఉన్నాడు, అందుకని స్వయంగా వచ్చి వారిని కూర్చోబెట్టి ఉన్న కందమూలాలు ఇచ్చింది. ధృతరాష్ట్రుడికి, గాంధారికి చెప్పింది మహానుభావులంతా వచ్చారని. వెంటనే ధృతరాష్ట్రుడు లేచి సత్కరించాడు. మహానుభావులరా, కళ్ళు లేకపోయినా నా అదృష్టం, ఈ శరీరం ఉన్నంతకాలం మీలాంటి మహానుభావులు మాకు ఎదురుగుండా వచ్చి ధర్మబోధ చేస్తున్నారని పులకించి నమస్కరించగానే అప్పుడు నారదుడు అన్నాడు, ధృతరాష్ట్ర, నువ్వు కారణజన్ముడివి, అందుకే నీ దగ్గరికి నువ్వు వద్దన్నా వస్తాం మేము. నీకు ఇదివరకు కూడా ధర్మాలు చెప్పాం. నీవున్న ఆశ్రమం సంగతి నీకు తెలిసినా ఇది శతయోపాశ్రమం.
ఈ శతయూపుడి తాత సహస్రచిత్ అన్నవాడు ఇక్కడ వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇంద్రుడు మెచ్చుకుని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ ఆశ్రమంలో తపస్సు చేసిన వారందరికీ తప్పక, లేదా ఈ ఆశ్రమానికి వచ్చి దానం చేసిన వారికి కూడా స్వర్గం ఇచ్చి తీరాలన్నట. ఆశ్రమంలో తపస్సు చేసిన, ఆశ్రమం దర్శించుకుని సువర్ణ దానం చేసిన వారికి మోక్షం, స్వర్గం ఇచ్చి తీరాలి అన్నాడు. అప్పుడు ఆయన ఇంద్రుడు వరమిచ్చాడు తథాస్తు అని. ఆ సహస్రచిత్తు మోక్షం పొందాడు. ఆయన కొడుకు స్వర్గానికి వెళ్ళాడు. ఈ శతయూపుడు కూడా కొంతకాలం తర్వాత స్వర్గానికి పోతున్నాడు. ఈ ఆశ్రమానికి నువ్వు వచ్చావంటే అది నీ ఘనత అనుకుంటున్నావా? కాదు కాదు, వేదవ్యాస మహర్షి తన తపశ్శక్తితో నీ మనస్సులో దూరి నిన్నిక్కడికి పంపి నిన్నిక్కడ ఉండేలా చేయడానికి శతయూపుడి మనస్సులో దూరి అతన్ని ఇక్కడ ఉండమని చెప్పమన్నాడు. అప్పుడు ఆయన నిన్నుండమన్నాడు. నువ్వు ఉన్నావు అంటే నిన్నుండమని శతయూపుని ద్వారా చెప్పించింది వ్యాసుడే, నువ్వు ఇక్కడికి వచ్చేలా చేసింది వ్యాసుడే. సంపూర్ణంగా ఇది వేదవ్యాస అనుగ్రహం. ఎందుకంటే వ్యాసుడి యొక్క అనుగ్రహంతో పుట్టారుగా వీళ్ళంతా, అంచేత ఎంత చెడ్డా వీరిని రక్షించవలసిన బాధ్యత ఆయన పెట్టుకున్నాడు. మహానుభావుడయ్యా వ్యాసుడు, అటువంటి పుణ్యాత్ముడి సాహచర్యం వల్ల నువ్వు స్వర్గానికి వెళ్ళబోతున్నావు అన్నట్ట. ఇది అదృష్టం అంటే కొంతలో కొంత. ధరణీశ ఇచ్చటి తపమున నీవు ఆ నృపుల ఎట్టుల విశిష్టపు పదంబు కందు నీతోడన గాంధార్యును వచ్చు మీకు శుశ్రూష అమేయ భక్తి చేసి కుంతియు పతి చేరంగనరుగు అప్పాండు భూపతి సురపతి సమీపమున నుండి ఎప్పుడు నిన్ను దలంచు అతండు పోడిమిసేయగలాడు నీకు ధర్మమూర్తి అయిన ధర్మసూనుడు తన ఆత్మగాన విదురు.